ദേഹം ശ്രീഗുരും ശ്രീയുതപദകമലം ശ്രീഗുരോൻ വൈഷ്ണവാംശ ശ്രീരൂപം സാഗ്രജാതം സഹഗന രഘുനാഥാൻവിതം തം സജീവം സാദ്വൈതം സാവധൂതം പരിജനസഹിതം കൃഷ്ണചൈതന്യദേവം ശ്രീരാധാകൃഷ്ണപാദാന് സഹഗണലിത ശ്രീവിശാഖാൻവിത ഹേ കൃഷ്ണ കരുണാ സിന്ധോ ദീനബന്ധോ ജഗത്പതി ഗോപീശ ഗോപികാകാന്ത രാധാകാന്ത നമോസ്തുതെ തപ്ത കാഞ്ചന ഗൗരാംഗീ രാധേ വൃന്ദാവനേശ്വര വൃഷഭാനുസുതെ ദേവീ പ്രണമാമി ഹരിപ്രിയ വഞ്ചകൽപ്പതരുഭ്യശ്ച കൃപാ സിന്ധുഭ്യ ഏവ ച പതിതാനാം പാവനേഭ്യോ വൈഷ്ണവേഭ്യോ നമോ നമ ജയ ശ്രീ കൃഷ്ണ ചൈതന്യ പ്രഭു നിത്യാനന്ദ ശ്രീ അദ്വൈത ഗദാധര ശ്രീവാശാദി ഗൗരഭക്തവൃന്ദ ഹരേ കൃഷ്ണ 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 ഹരേ 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 രാമ ഹരേ രാമ 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 ഒന്നേ രൂപ സനാതനോ രഘുയുഗോ ശ്രീ ജീവഗോപാലകോ ഹരേ കൃഷ്ണ ഓം നമോ ഭഗവതേ വാസുദേവായ ഓം നമോ ഭഗവതേ വാസുദേവായ ഓം നമോ ഭഗവതേ വാസുദേവായ ఇది ఉపదేశామృతం ఎవరు రచించారు ఇది శ్రీల రూప గోస్వామి చైతన్య మహాప్రభు యొక్క ప్రథమ అనుచరుల్లో ఆరుగురులో ఒకరు శ్రీల రూప గోస్వామి ఆయన సోదరులు సనాతన గోస్వామి వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తుండేవారు మహాప్రభుని కలవకముందు ఆర్థిక మంత్రి ఒకరు ప్రధానమంత్రి ఒకరు రాజీనామా చేసి ఇస్కాన్లో చేరారు ఇస్కానగా చైతన్య మహాప్రభు ఇస్కానే ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి ఆర్థిక శాఖ చాలా కీలకమైంది రాజ్యంలో ప్రధానమంత్రి వాళ్ళిద్దరూ రాజీనామా చేసి చైతన్య మహాప్రభు ఉద్యమంలో చేరిపోయారు అది గురించి ఇస్కాను అందరు అర్థం చేసుకోలేరు మేధావులు అర్థం చేసుకుంటారండి చాలామంది గేలు చేస్తుంటారు అర్థం చేసుకోలేక ఇది ఇస్కాన్ అర్థం చేసుకోవాలంటే కొంచెం మెదడు కావాలి ఆర్థిక మంత్రి అంటే ఇప్పటి ఆర్థిక మంత్రిలా కాదు వాళ్ళు ఇప్పటి వాళ్ళు ఓట్లు వేయించుకొని ఏదో ఒక విధంగా ఆర్థిక మంత్రి చాలా తెలివితేటలు ఎంత తెలివితేటలు నవాబ్ హుస్సేన్ షా ముసల్మాను ఆయన వీళ్ళు హిందువులను తెలిసినప్పటికీ వీళ్లకు ఆర్థిక శాఖ ఇచ్చాడు ప్రధానమంత్రి శాఖ ఇచ్చాడు అంత తెలివైన వాళ్ళు అంత మేధావులు అంత విశ్వాసం గలవాళ్ళు దాని నుంచి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఇంతటి వాళ్ళని ఓట్లు వేయించుకొని వచ్చినటువంటి వాళ్ళు అంత గొప్ప మేధావులు మహాప్రభు ఉద్యమంలో చేరిపోయారన్నీ వదిలేసి ఈ సద్గోస్వామి అష్టకమని వస్తుంది ఎలా మొదలవుతుంది కృష్ణోత్కీర్తన గాన నర్తన పరవు అని దాంట్లో వస్తుంది దీనులను ఉద్ధరించడం కోసం వీళ్ళు వాళ్ళ పదవులను త్యాగం చేసి బృందావనంలో చెట్ల కింద నివసిస్తూ ఈ గ్రంథాలు రచించారు కౌపీన కంతాశ్రితౌ కౌపీన అంటే ఒక బహిర్వస్త్రం మోకాళ్ళ వరకు కానీ కొంచెం మోకాళ్ళ కింద వరకు కౌపీన కంత అంటే పడుకోవడానికి ఏదైనా ఒక బొంత లాంటిది ఉంటుంది అంతే అదొక్కటే కప్పుకోవడానికి శాలో లాంటిది అంతే ఇంకేం ఉండదు వాళ్ళకి అలా ఆస్తి అదే కౌపీన కంతాశ్రితో దీనులను ఉద్ధరించడం కోసం వాళ్ళంతా త్యాగం చేశారు గోస్వాములందరూ కూడా రఘునాథ దాస గోస్వామి రఘునాథ భట్ట గోస్వామి శ్రీ గోపాల భట్ట గోస్వామి జీవ గోస్వామి రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళ తమ్ముడు అనుపమ వల్లభ అని కూడా పేరు, ఆయన పుత్రుడు జీవ గోస్వామి. స్వరూప గోస్వామి సనాతన గోస్వామి యొక్క సోదరుని కొడుకు జీవ గోస్వామి, గోస్వాములందరిలో కల్లా చిన్న ఆయన. తర్వాత రఘునాథదాస గోస్వామి మంచి సంపన్న కుటుంబం నుంచి వచ్చాడు ఆయన. గోపాలభట్ట గోస్వామి చాలా సాంప్రదాయకమైన కుటుంబం, వైష్ణవ సంప్రదాయం నుంచి వచ్చారు, శ్రీరంగం నుంచి. రఘునాథ భట్ట గోస్వామి అక్కడ ముందే ఆయన మహాప్రభు, వాళ్ళ కుటుంబానికి మహాప్రభు పరిచయం ఉంది. వీళ్ళందరూ గోస్వాములందరూ కూడా సమాజంలో చాలా ఉన్నతమైన స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. సో అటువంటి వాళ్ళలో ఒకరు శిల రూప గోస్వామి. ఇక్కడ ఇద్దరు ఎవరు, చిత్రపటంలో చెట్ల కింద కూర్చొని గ్రంథాలు రచించారు. ఆ రచించిన వాటిల్లో ఇదొకటి, ఏది, ఉపదేశామృతం. అమృతం ఏంటి, అమృతం అంటే అమృతం, మృతం అంటే మరణానికి దారి తీసేది, అమృతం అంటే నీకు మరణం లేనటువంటి దశకు నిన్ను చేర్చేది అమృతం. ఏమృతం ఇది? ఉపదేశ అమృతం. ఉపదేశాల రూపంలో, బోధన రూపంలో ఉంది ఇది. ఎవరైతే దీన్ని స్వీకరిస్తారో వాళ్ళు మృతం నుంచి బయటపడతారు. మృతం అంటే మళ్ళీ జన్మ తీసుకుంటే మళ్ళీ మరణం ఉంటుంది, మళ్ళీ జన్మ తీసుకోకుండా, మళ్ళీ జన్మ శరీరం తీసుకునే అవసరం లేకుండా చేసేటువంటి సూచనలు ఇవి. అందుగురించి దీన్ని ఉపదేశ అమృతం అనిపించారు. అంటే నిన్ను శాశ్వతత్వం వైపు నడిపించేటువంటి సూచనలు. చిన్న పుస్తకమే ప్రభుపాల్ వారు చెప్పింది ఏంటంటే, ఇదొక్క పుస్తకం చాలు గోళకం వెళ్ళిపోవడానికి అని. ఇదొక్క అంటే ఆరంభంలో అదే రోజు చేరిన భక్తుడు నుంచి గొప్ప పరమహంస స్థాయిలో ఉన్న భక్తుడి వరకు అందరికీ ఉపయోగపడే సూచనలు ఉన్నాయి ఇందులో. ఆరంభ స్థితిలో ఎలా ఉండాలి, మధ్య స్థితిలో ఎలా ఉంటారు, ఉన్నత స్థితిలో ఎలా ఉంటారు, అన్ని సూచనలు ఈ పుస్తకం, ఈ ఒక్క పుస్తకంలో ఉన్నాయి. అంత ముఖ్యమైన పుస్తకం ఇదేనా. పైన సంక్రాంతికి ఇదే ఇలాంటి రోజు చర్చించినాం గుర్తుందా? తర్వాత ఏదో అనుకున్నాం, ఏదో జరిగిపోయింది. తర్వాత అప్పుడేది ప్రతి రెండో శనివారం అని ఏదో అనుకున్నారు. తర్వాత లాక్డౌన్ ఉగాది అనుకున్నాం, అప్పుడు గౌరవ పూర్ణిమ వచ్చింది, మళ్ళీ గౌరవ పూర్ణిమ వచ్చింది దగ్గరికి. చూడండి, కళ్ళు మూసుకొని సంవత్సరం అయిపోయింది. సంవత్సరం లోపల ఎంతమంది తగ్గిపోయారు భక్తులు చూడండి. పోయిన సంవత్సరం ఇదే సమయానికి ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అఫ్కోర్స్ కొండపేట నుంచి ఒక 30 మంది వచ్చింటారు అంతే. అంటే కళ్ళీ ప్రభావం ఎంతుందో చూడొచ్చు. ముఖ్యంగా లాక్డౌన్ ప్రభావం, వేరే కారణాలు ఉండొచ్చేమో కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న భక్తుల నోటి నుంచి వింటున్నది ఏంటంటే, లాక్డౌన్ వచ్చేసి ప్రచారం చాలా భ్రష్ట పట్టిపోయింది, చాలా దిగజారిపోయింది ప్రచారం అని చాలామంది సీనియర్ భక్తులు చెప్తున్నారు. సాంగత్యం లేకపోవడం, కలవకపోవడం వల్ల భక్తుల్ని అంతా ఎంతో జపం చేస్తూ కొంచెం దారిలో ఉన్నవాళ్ళు కూడా కొంచెం దూరం అయిపోయారు చాలా అని సీనియర్ భక్తులు, అనుభవం ఉన్న భక్తుల నుంచి వింటున్నది. అది ఇక్కడ కూడా చూడొచ్చు. ఆ కారణం ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఇక్కడనే కాదు ఉంది. అంటే కలిపురుషుడు ఏదో ఒక విధంగా మాయానండి, కలిపురుషుడు అనండి, ఏదో ఒక విధంగా నిన్ను దారి తప్పించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సరే, ఈ ఉపదేశ అమృతంలో చూడండి మొదటి శ్లోకం. వాచో వేగం మనస క్రోధ వేగం, వాచో వేగం జిహ్వా వేగముదరు పోస్త వేగం, ఏతాన్ వేగాన్ యో విషహేత ధీరా సర్వామపి మాం పృథివీం సశిష్యాత్. చెప్పండి ఒకరు ఎవరన్నా, మీరు మీరొకరు మీరొకరు పలికించండి శ్లోకం.
వాచో వేగం మనస క్రోధ వేగం,
వాచో వేగం మనస క్రోధ వేగం,
జిహ్వా వేగం ేగం యో విషహేతీర సర్వామీమాృదివీంసిష్య
మీరు ఒకటి చెప్పండి ఎవరైనా భావం చదవండి చదవండి గట్టిగా గట్టిగా చదవండి శబ్దం అందరికి ఇంపార్టెంట్ చదవండి
ఆత్మ సమయం గల ఏ వ్యక్తి అయినా వాక్కు యొక్క వేగమును మనస్సు యొక్క కోరికలను క్రోధమును నియంత్రించి జిహ్వ యొక్క వేగమును ఉదరము మరియు జనేంద్రియాల నియంత్రించగలడో అట్టి ధీరుడు ప్రపంచమంతటా శిష్యులను చేసుకున్నటకు యోగ్యుడగును.
దీంట్లో ఎవరి లక్షణాల గురించి చెప్తున్నారు? గురువు శిష్యుడంటే పుత్రుడు అంటే తండ్రి ఉండాలి. ఇప్పుడు శిష్యుడు శిష్యులను చేసుకోగలడు అంటే అర్థం ఏంటి? ఎవరి గురించి చెప్తున్నారు? గురువు గురించి చెప్తున్నారు. గురువు లక్షణాలు, గురువుకి లక్షణాలన్నీ ఉండాలి. ఏమేమి లక్షణాలు? వాచో వేగం, మనసు, ఇంద్రియ నిగ్రహం, వాచో వేగం అంటే ఏముంది ప్రతి పదార్థంలో చూడండి. వాక్కు ఇక్కడ ముందు ఏం చెప్పుకున్నాం, ఈ ఉపదేశాలు ఎటువైపు నడిపిస్తాయి మనల్ని? అమృతత్వం, శాశ్వతత్వం వైపు నడిపిస్తాయి. ఇక్కడ మొట్టమొదట ఏం చెప్తున్నారు? వాచో వేగం. వాక్కు, వాక్ అంటే మాట్లాడే శక్తి. మాట్లాడేది ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలని అనుకుంటూనే ఉంటారు, ఖాళీగా ఉండరు ఎవరు. మనుషులే కాదు, జంతువులు కూడా వాటి భాషలో అవి మాట్లాడుకుంటుంటాయి. పక్షులు చూడాలి, ఇంకా సో వాచో వేగం. వేగం అంటే తెలుసా? నీళ్ళు, నీళ్ళు చాలా, నీళ్ళు ఎటువైపు వెళ్తుంటాయి? పళ్ళం వైపు వెళ్తుంటాయి. అవి ఎక్కువ అవుతున్న కొద్ది ఏమవుతుంది, మనం ఎంత కట్టవేయాలన్న అవి తెంచుకొని వెళ్ళ, అది వేగం. వేగం అంటే ఇంక నిలబడలేవు అవి. అట్లా ఏదో ఒకటి మాట్లాడాలి, నేను మాట్లాడకుండా ఉండలేను అనమాట. వేగం, వాచ వేగం వస్తూనే ఉంటాయి మాటలు ఏదో ఒకటి. దాన్ని చూడొచ్చు, ఎన్ని టీవీ ఛానల్స్, ఎన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి ఈ వాచ వేగం కోసమే. ఎవరెవరు ఏదో మాట్లాడాలనుకుంటే, ఇంకా ఇప్పుడు చూడాలి ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్ ట్యూబ్, ఆ ట్యూబ్, ఈ ట్యూబ్, అన్ని ట్యూబులు పెట్టి ఎవరెవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఎంత వేగం అంటే అంత మాట్లాడకుండా ఉండలేరు. అది ఇక్కడ ఏం చెప్తున్నారు, గురువు గురువు లక్షణాల్లో మొట్టమొదటిది వాచో వేగం. అంటే మాట్లాడకుండా ఉండాలనా? మాట్లాడాలి, కేవలం కృష్ణుడి గురించే మాట్లాడాలి అనేది. ఇక్కడ అనవసరమైన మాట్లాడకూడదు దాని గురించి వస్తుంది వాచో వేగం. మనస్స, క్రోధ, ఎన్ని లక్షణాలు చెప్తున్నారు చెప్పండి. ఇక్కడ ఆరు. మనస్స, క్రోధ, వేగం. మనస్సు కూడా చాలా చంచలం మనసు, ఎటు ఎటో వెళ్ళిపోతుంది, ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కువ ఆలోచన మనసు చేసే, మనసు యొక్క కార్యకలాపాలు ఏంటివి? ఆలోచన, అనుభూతి, సంకల్పం. సంకల్పం అంటే ఇది చేయాలి, ఇది చేయాలని ఆలోచన వస్తుంది. ఇది చేస్తే ఎలా ఉంటుంది అనే ఆ అనుభూతి కూడా, నా గులాబ్ జామ్ తింటే ఎలా ఉంటుందబ్బా అనే అనుభూతి తిన్న తర్వాత కానీ, లేదా ఆలోచన వచ్చినప్పుడు కానీ, తర్వాత సంకల్పం చేయాలి, గులాబ్ జామ్ తినాలి నేను అని సంకల్పం, అనుభూతి, మనసు. చాలా కోరికలు కలుగుతుంటాయి మనసులో, అయితే గురువు అంటే ప్రచారకుడు అని అర్థం ఇక్కడ. గురువు అంటే ఇస్కాన్లో ఉన్న ప్రతి ఒక్కరు గురువులే. ఎవరికో ఒకరు చెప్తుంటారు కదా జపం చేయండి అని, చెప్పరా? ఎవరు చెప్పలేదు మీలో ఎవరు. కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది కేవలం పెద్ద సింహాసనం వేసుకొని దానిపైన కూర్చొని చెప్పేవాళ్ళు కానీ కాదు. ప్రచారకులు అందరికీ ఉండవలసినటువంటి లక్షణాల గురించి చెప్తున్నారు ఇక్కడ. వాచో వేగం, మనస క్రోధ వేగం, కోపం. కోపం ఎందుకు వస్తుంది? కామం, కామం ఉన్న చోట కోపం వస్తుంది. కామానుజ, రామానుజ అంటే, రామానుజ అంటే లక్ష్మణుడు, అనుజ రాముడిని అనుసరించి జన్మ తీసుకున్నవాడు అని. రామ అనుజ, కామ అనుజ. ఎవరు కామానుజ? కోపం. కామం అంటే కోరిక. నీ కోరిక తీరలేదు అనుకో, ఏమొస్తుంది? కామానుజ. మనం రామానుజులం కావాలా కామానుజులం? కామానుజ. మన పరిస్థితి కామానుజ. మాయలో ఉన్నంత వరకు మనస్సు కామం ఉన్న చోట కోపం వస్తుంది. కోరిక. చిన్నపిల్లలు చూడండి, ఏదన్నా వాళ్ళు అడిగింది ఇవ్వలేదు అనుకో, ఏం చేస్తారు? ఇంకా ఏమైనా సరే అది సాధించాలని చెప్పి కోపంతో ఏడుస్తారు. వాళ్ళు బాధతో ఏడవరు. వాళ్ళు కావాలనుకున్న, సాధించుకోవాలనుకున్న బాధతో ఏడవరు, కోపంతో ఏడుస్తారు. మనస, వాచో వేగం, మనస క్రోధ వేగం, కోపం. కోపం ఎందుకు వస్తుంది? భగవద్గీతలో ఉంది కదా 2:62 అన్న సంఘా సంజాయతే కామాన్, కామాత్ క్రోధ బిజాయతే. సంఘా సంజాయతే కామాన్. కోరిక ఎలా పడుతుంది? ఏదైనా విషయ వస్తువులు చూస్తావు నువ్వు. ఉదాహరణకి అడ్వర్టైజ్మెంట్ చూసావు, ఫలాని వస్తువు కావాలి నీకు. అది పదే పదే చూసిన తర్వాత, విన్న తర్వాత నీకు మనసులో కలుగుతుంది, ఈ వస్తువు కావాలి నాకు. అది కామం అంటే. సంగా సంజాయతే కామ, నీ సాంగత్యం వల్ల నీ మనసులోకి అది మొట్టమొదట ఎక్కలేదు నీ మనసులోకి, ఫలాని వస్తువు కావాలి నాకు అని. పదే పదే చూడడము, దాని గురించి వినటం, ఇదే అడ్వర్టైజ్మెంట్ టెక్నిక్. అదే వాళ్ళది. ఎందుకు ఒకే చోట వరుసగా 20 వాల్ పోస్టర్లు ఎందుకు అంటిస్తారు అంత చిన్న చిన్నవైనా? వాళ్ళ కంట్లో, మనసులో పడాలి కస్టమర్ కానీ. అది వాళ్ళ టెక్నిక్. అది ఏమవుతుంది? చూసి చూసి చూసి, ఎక్కడ చూసినా ఇక్కడ 20 వాల్ పోస్టర్లు, అక్కడ 20, అక్కడ 20, అక్కడ 20. సెల్ ఫోన్లో చూస్తే అది, టీవీలో ఎక్కడ చూసినా అది. కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటాం కానీ వాచో వేగం మొదలవుతుంది. ఇంకా మనసులో పడుతుంది అది, దాని గురించి ఆలోచించడం, దీని బెనిఫిట్స్ ఇవి ఉన్నాయంటే, అది ఉందంట, ఇది ఉందంట, ఈ బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ కోసం ఎంత కష్టపడాలి, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, అది ఆలోచన రాదు. ఆ బెనిఫిట్స్ కోసం కష్టపడడం ఎందుకు? ఇంత కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు? ఉన్నంతలో సింపుల్గా జీవించవచ్చు కదా. కానీ కామం ప్రేరేపిస్తుంది. కామం వల్ల కోరిక. ఆ వస్తువును చూసి చూసి చూసి, ఈ వస్తువు నా దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కోరిక. కోరిక తీర్చుకోవడానికి ఏం చేస్తావు? ప్రయత్నం చేస్తావు. ప్రయత్నం చేసినప్పుడు విఫలమయ్యావు అనుకో, ఒకవేళ నువ్వు అనుకున్నది పొందలేకపోయావు, ఏమొస్తుంది? కోపం వస్తుంది. అందుగురించి కోరికలు తగ్గించుకున్నవాడు కోపం నుంచి దూరం అవుతాడు. కానీ భౌతికంగా ఏం చెప్తారు? కోరికల్ని తగ్గించుకోవద్దు మీరు అంటారు. కోరికలు అనచడం వేరు, తగ్గించడం వేరు, రెండు ఉన్నాయి మళ్ళీ అక్కడ. కోరికలు అనచుకోవడం అంటే బలవంతంగా ఆపడం, అది సాధ్యం కాదు. నువ్వు కోరికలు ఎంత బలంగా నొక్కి పెడతావో, రబ్బర్ బాల్ ఉంది, బంతిని ఎంత నొక్కి పెడతావో అది అంతే తీవ్రంగా పైకి వస్తుంది. కోరికలను అణిచిపెట్టడం కాదు ఇది, కోరికలను తగ్గించుకోవడం లేదా నిర్మూలించడం. ఇది భౌతికమైన కోరికల్ని, లేదంటే పవిత్రం చేయడం అనొచ్చు. కోరికలను పవిత్రం చేసుకోవడం. కోరిక లేకుండా ఉండలేరు. కృష్ణ సంబంధంలో కోరుకున్నప్పుడు అది కామం కాదు, ప్రేమ అవుతుంది. ఇప్పుడు పలాని ఆహారం తినాలని ఉంది నీకు, అదేందో పాలకోవా ఫేమస్ కదా పొద్దుటూరులో, తంగేడు పల్లె అది అంటూనే నోటి మీద నాలుక మీద వస్తాయి కదా. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎవరిది? నెయ్యితో చేసింది అదే అనేసి ఖచ్చితంగా తినాలనిపిస్తుంది కదా, అది కామం. అదే నీకు భక్తుడు అయిన తర్వాత ఇటువంటిది కృష్ణుడికి పెడితే బాగుంటుంది కదా అని కోరిక కలుగుతుంది. నీకు కోరిక ఉందా లేదా? వస్తువు అదే, కోరిక పవిత్రమైంది. ఇప్పుడు కృష్ణుడికి పెట్టాలి, చక్కగా నెయ్యితో చేసింది అని. అప్పుడు అదేమైంది? కామం ప్రేమ అయ్యింది. ముందేమి కామం? అది దేనికి దారితీస్తుంది? అది ప్రయత్నం చేస్తావు, ఒకవేళ నువ్వు పొందగలిగావంటే ఆ తంగేటిపల్లి స్వీటు తింటావు. తిన్న తర్వాత ఏమవుతుంది? లోభం పెరుగుతుంది. లోభం అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఒకవేళ పొందలేకపోతే కోపం వస్తుంది. పొందిన చిక్కుల్లో పడతావు, పొందకున్న చిక్కుల్లో పడతావు. లోభం ఏమంటారు? లోభం కోపం కామం వల్ల రెండు వస్తాయి. సరే, నీ కోరిక తీర్చినా కూడా ఇప్పుడు మంట ఆపడానికి ఏం చేయాలి? పెట్రోల్ పోయాలి కొంచెం. ఇప్పుడు మనకు నేర్పించేది సరే తీర్చుకో తీర్చుకో కోరిక అంటారు. పెట్రోల్ పోయి, కొంచెం పెట్రోల్ పోయి పోస్తే ఏమవుతుంది మంట? ఇంకా ఎక్కువ పొందాలనిపిస్తుంది. అది ఇంద్రియ భోగం అలా ఉంటుంది. కాబట్టి వైదిక విధానం ఏంటి? నీ ఇంద్రియ సుఖాన్ని తగ్గించుకొని కృష్ణుడి సుఖాన్ని ఎలా పెంచాలి, కృష్ణుడిని ఎలా సంతృప్తిపరచాలి, ఇది నేర్చుకో నువ్వు, అప్పుడు సంతోషంగా ఉంటావు. మనం చూడండి, మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు, కోట్లు కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఉన్నతమైనటువంటి వాహన సౌకర్యాలు, ఉన్నతమైనటువంటి నివాస సౌకర్యాలు, ఉన్నతమైనటువంటి వైద్య సౌకర్యాలు, ఉన్నత విద్యా సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ సంతోషంగా ఉన్నారా? ప్రశాంతంగా ఉన్నారా? ఏ ఒక్కరూ లేరు. అంటే దాని నుంచి అర్థం చేసుకోవాలి, ఇవన్నీ ఒక్కటి కూడా సంతోషాన్ని ఇవ్వవు. నీ ఉన్నతమైన విద్య నీకు ఆనందాన్ని ఇవ్వదు, ఉన్నతమైనటువంటి భవనాలు, రవాణా సౌకర్యాలు, ఉన్నతమైనటువంటి దూరదర్శన్, టెలివిజన్, ఇంటర్నెట్ ఎన్ని రకాలు పెరిగిపోతున్నప్పటికీ న్యూస్ పేపర్ నిండా, న్యూస్ ఛానల్ నిండా ఒకరినొకరు చంపుకోవడము, హత్య, పగ ప్రతీక, అసూయ పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. అవి తగ్గుముఖం పట్టట్లేదు. చాలా ఒక 5 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి చూసుకుంటే డబల్ త్రిబుల్ అయిపోతున్నాయి అవి. మరి ఇవన్నీ మనమేమనుకుంటున్నాం, ఇవన్నీ ఉంటే ఆనందంగా ఉంటామని మనం అనుకుంటున్నాం, కానీ పూర్తి ఆపోజిట్ అది. శ్రీల భక్తినాథ్ ఠాకూర్ చెప్పేది ఏంటంటే, నువ్వు ఇంద్రియ భోగం వస్తుంది తర్వాత శ్లోకంలో, జనసాంగం ఎటువంటి సాంగత్యం చేయాలనే దగ్గర వస్తుంది. ఇంద్రియ భోగం చేసే వాళ్ళతో కానీ ఇంద్రియ భోగం పట్ల ఆసక్తి ఉండకూడదు. ఇంద్రియ భోగం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళ సాంగత్యంలో ఉన్న డేంజరే అని చెప్పారు. ఎందుకు? ఎక్కడైతే ఇంద్రియ భోగం ఉంటుందో, ఇంద్రియ సుఖం, చివరికి అది మానసిక ఇంద్రియ సుఖం కూడా కావచ్చు, అక్కడేముంటాయంట? అసూయ ఉంటుంది, నిందించడం ఉంటుంది. ఇంద్రియ సుఖం ఉన్న చోట అసూయ, నిందించడము, కరుణ లేకపోవడము, ఇటువంటివి ఉంటాయి ఇంద్రియ భోగం ఉన్న చోట. సో కోపం ఇక్కడ అయితే భక్తుల్లో కోపం రాదా? రావచ్చా రాకూడదా? వస్తుంది. అయితే ఈ భక్తులకు వచ్చే కోపం కామం వల్ల కాదు, ప్రేమ వల్ల. కృష్ణుడి సేవలో ఏదో ఆటంకం కలిగిందంటే భక్తుల కోపం రావచ్చు. హనుమంతుడు కోపం వచ్చింది రాముడి సేవలో ఆటంకం కలిగించాడు రావణుడని. అర్జునుడికి కోపం తెప్పించాడు కృష్ణుడే. కృష్ణ సేవకు వాళ్ళు ఆటంకం అయ్యారు. ఎవరు? కౌరవులు. కృష్ణుడు వచ్చి యుధిష్ఠిర్ మహారాజు ధర్మరాజును సింహాసనం పైన కూర్చోబెట్టాలి, ధర్మ పరిపాలన ఉండాలని దానికి ఆటంకంగా తయారయ్యారు కౌరవులు. వాళ్ళ మీద కోపం ప్రదర్శించాడు ఎవరు? అర్జునుడు. అది భక్తిగానే పరిగణించబడుతుంది కాబట్టి భక్తులకు కూడా కోపం వస్తుంది. కృష్ణ సేవలో ఏదైనా అంతరాయం కలిగినప్పుడు వాళ్ళకు కోపం వస్తుంది. కాబట్టి కామం వల్ల వచ్చే కోపము నాశనం చేస్తుంది నిన్ను, ప్రేమ వల్ల వచ్చే కోపం నిన్ను ఇంకా దగ్గర చేస్తుంది భగవంతుడికి. ఇప్పుడు తల్లి ఉంది, బిడ్డను కోపంతో రెండు దెబ్బలు వేస్తుంది, అబ్బాయి భవిష్యత్తు చెడిపోతుంది, ఇదే చెప్పిన మాట వినట్లేదని. దానివల్ల ప్రేమ పెరుగుతుందా తగ్గుతుందా? ఆలోచిస్తుంది, అయ్యో నా బిడ్డను రెండు దెబ్బలు వేయకుంటే ఎట్లా భవిష్యత్తులో చెడిపోతాడే, బాగుపడాలి, చాలా ఆనందంగా ఉండాలి నా బిడ్డ అనేది. అది ప్రేమ, ప్రేమకు దారి తీస్తుంది. అసూయతో కొట్టేది వేరు, నా ఇంద్రియ తృప్తి కోసం అనేది. కాబట్టి భక్తులకు కూడా కోపం వస్తుంది. కానీ ఇక్కడ చెప్పేది ఏంది, భౌతికమైన కోరికలు తీరనప్పుడు వచ్చే కోపం ఉంది, అది నిన్ను సర్వనాశనం చేస్తుంది, అది ఉండకూడదు. తర్వాత జిహ్వా వేగం, జిహ్వా నాలుక, ఇది అందరికీ అనుభవమే ఉంటుంది ప్రతి జీవికి. జీవుడికి పెద్ద శత్రువు ఇంద్రియాలన్నింటిలో కూడా తార మధ్య జిహ్వా అతి, ఇంద్రియాలన్నింటిలో కూడా అత్యంత ప్రమాదకరమైన ఇంద్రియం నాలుక అంట. ఏం చేస్తుంది ఇది? మాట్లాడిస్తుంది, రుచి చేస్తుంది. ఆ రెండు నియంత్రిస్తే జీవితం ధన్యమైనట్లే. మొదట ఏమొచ్చింది? వాచో వేగం, అది మాట్లాడేది. నాలుక ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. దాన్ని ఏమంటారు? నరం లేని నాలుక, నానా విధాలుగా మాట్లాడుతుంది. శరీరం మొత్తం నరాలు ఉన్నాయి, దానికి నరాలు లేవు. ఇప్పుడు చెయ్యి నరాలు ఉన్నాయి, ఇట్లాంటివి నరాలు నొప్పి పెడుతుంది కదా, అది ఒక పరిమితి మేరకే తిరుగుతుంది. అది నాలుక ఎలా అయినా తిరుగుతుంది. క్షణం లోపల అబద్ధం చెప్తుంది, క్షణం లోపల నిజం చెప్తుంది, మాట మార్చేస్తుంది క్షణం లోపల. జరగదా క్షణం లోపల? ముఖ్యంగా భక్తులు కానీ వాళ్ళ విషయంలో అసలు నమ్మేదానికే లేదు. క్షణముకు లోపల, క్షణం కాదు క్షణముకు లోపల మాట మార్చేస్తారు. మన పోలీసు చెప్తున్నాడు, స్వామి మీరు యూనిఫామ్లో ఉన్నారు, మేము యూనిఫామ్లో ఉన్నాం, మీరు మాట మార్చరు, వాస్తవంగా మార్చకూడదు మీరు, మేము మార్చకూడదు, కానీ సాధారణ పబ్లిక్ నమ్మేదానికి లేదని చెప్తున్నాడు ఆయన. ఆయనకి ఎన్ని కేసులు చూసుంటాడు ఆయన. ఆ రోజు రాత్రి వచ్చినారు కదా అక్కడ, యూనిఫామ్లో ఉన్న వ్యక్తి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది మాటకు, కాబట్టి మీరు కట్టుబడి ఉంటారు, మేము కట్టుబడి ఉండాలి. ఒకదానికి ఒకటి చెప్పిన తర్వాత మార్చేదానికి లేదు. మేము కూడా పోలీసులమైనప్పటికీ వీళ్ళు అట్లా కాదు, మీరు వెళ్ళండి లోపలికి, వీళ్ళతో వీళ్ళ మాటలు మారుస్తూనే ఉంటారు క్షణం, మీరు వెళ్ళండి లోపలికి అని. అంటే వాళ్ళ నాలుక నియంత్రణలో ఉండదని అర్థం. భక్తుడైన వాడి నాలుక నియంత్రణలో ఉంటుంది. సో జిహ్వావేగం, జిహ్వావేగం గురించి, ఆహారం గురించి కూడా ఎన్నో రుచులు. జిహ్వకో రుచి అంటారు, ఒక్కొక్క నాలుకకు విభిన్నమైన రుచులు ఉంటాయి. ఒక ఇంట్లో ఒకే తల్లికి నలుగురు బిడ్డలు ఉన్నప్పటికీ ఒకడికి ఉప్పు ఎక్కువ వేయాలి, ఒకడికి కారం ఎక్కువ వేయాలి, ఒకడికి పులుపు ఎక్కువ వేయాలి, ఒకడికి ఇంకా మసాలా ఎక్కువ వేయాలి, రకరకాలు ఉంటారు ఒకే ఇంట్లోనే. ముఖ్యంగా మీకు తెలుస్తూ ఉంటుంది వంట చేసే వాళ్ళకి, పిల్లలు ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారా, ఒకరికి ఇది చేయాలి, ఒకరికి అది చేయాలి, ఒకరికి. జిహ్వా వేగం, అది తినిపించి తినిపించి రుచి రుచి రుచి. ఈవేళ రేపు చూడండి ఎన్ని జంతువుల్ని చంపుతున్నారు దేనికోసం? కేవలం ఆ రుచి కోసమే. మరి ఎక్కువ తింటారా? తినలేరా? నాలుగు ముక్కలు ఐదు ముక్కలు తింటారా? లేదా ఒక కొంత మరీ ధనవంతుడైతే ఒక ముక్క రెండు ముక్కలు నోట్లో పెట్టుకుంటాడు అంతే, మిగతా అంతా ఆయన కింద ఉన్న వాళ్ళు తింటుంటారు. పేరుకేమో ఏదో ఈయనకు ఈయన పుట్టినరోజు అది ఇది ఈయన పెళ్లి రోజు అని చెప్పి 100 పొట్టేళ్ళు కోశారు, 100 ఇది అది కోశారు. ఆ ఒక్క ముక్క తినడం కోసం ప్రభుపాద ఏం చెప్పారు, ఇది విదేశాల్లో ఎక్కువ ఆవుల్ని చంపుతుంటారు కేవలం రుచి కోసమే ఆవులను చంపుతున్నారని. తెలివైన వాడు ఏం చేస్తాడు, ఆవు పాల నుంచి దాన్ని పన్నీర్ చేసుకొని పన్నీరును కొంచెం నెయ్యిలో లైట్గా వేపుడు చేస్తే తర్వాత అది కేవలం మాంసం రుచి ఉంటుంది. ఇది తెలివైన వాడు చేస్తాడు ఆవును చంపకుండా అని. ఈ తెలివిలేని మూర్ఖులు వీళ్ళు, అసురులు రాక్షసులు వీళ్ళు. నీకు అదే రుచి వస్తున్నప్పుడు అదే జంతువు నుంచి దాన్ని చంపకుండా పాల రూపంలో అది ఎందుకు చేసుకోకూడదు? ఇది నాగరికుడు, తెలివైన వాడు, సివిలైజ్డ్ నాగరిక మనిషి అంటే చేసేది. అనాగరికుడు ఏం చేస్తాడు, గొంతు కోసేది తినేది. అటవిక మనిషి అంటారు, అటవిక జాతి. నాలుక కోసమే ఇంత ఇన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారతదేశము నాకు నాకు అవగాహన అంటే నేను చదివినంత వరకు ప్రపంచ దేశాల్లో 3వ స్థానంలో ఉంది మాంసం ఎగుమతుల్లో. రెడ్ మీట్ అని దానికి పేరు మళ్ళీ. వాటిల్లో దాదాపు ఆవు మాంసమే. ప్రభుత్వం కళ్ళెదురుగా లైసెన్సులు తీసుకొని అన్నీ వెళ్తున్నాయని. నాలుక కోసం ఎన్ని జంతువుల్ని బలిస్తున్నారో చూడండి. జిహ్వా వేగం ఏమవుతుంది దీనికోసం? నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ ఆ జంతువు నిన్ను చంపాలి, మళ్ళీ అది మసాలా వేసుకొని నిన్ను తినాలి, ఇదంతా ఏమవుతుంది? మృతం కదా, మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ మరణం ఉంది. కానీ ఈ ఉపదేశాలు ఏంటివి? ఇవి ఉపదేశ అమృతం, మరణం లేకుండా చేసేటువంటివి ఇవి. జిహ్వా వేగం ఉదరా, ఉదరా అంటే కడుపు. మీరు చదవండి తర్వాత, ఇది నేను సంక్షిప్తంగా చెప్తున్నాను, మీరు చదవండి. ఉదర అంటే కడుపు. కడుపు ఏం కావాలి? కడుపుకి మనం చెప్తారు బయట, కడుపార తిండి కన్నార నిద్ర. తిని బాగా పడుకుంటే చాలా సుఖి, రోగాలు కూడా నిన్ను వెంటాడుతుంటాయి. తిని పడుకో, తిని పడుకో, అవి కూడా నీ పక్కనే పడుకుంటాయి వచ్చి. ఏంటివి రోగాలు? పల్లెల్లో చెప్తారు సేవ చేస్తే శావ పెరుగుతుంది అంటారు. శావ అంటే శక్తి, శక్తి పెరుగుతుంది అంటారు శావ. ఇప్పుడు చెట్ల విషయంలో చెప్తారు, చెట్టు శావ, శావ అంటే గట్టితనం. సేవ అదే పని బాగా చేస్తే శావ పెరుగుతుంది అంటారు. ఇప్పటి వాళ్ళు ఏమి తిని రెస్ట్ తీసుకో చల్లగా, ప్రతి డాక్టర్ అదే చెప్తాడు. నువ్వు నడువు, పని చెయ్యి, ఇది ఎవరు చెప్పట్లేదు ఇప్పుడు, చెప్తున్నారా? జల్లు పని వెళ్ళు చూడు, నువ్వు 7 రోజులు రెస్ట్ తీసుకో అని చెప్తాడు. ఇప్పుడు ఇప్పుడు గర్భిణీ తల్లులకు అందరికీ ఆపరేషనే, ఆసుపత్రిలో చేరావంటే ఆపరేషనే. వాళ్ళు చెడు నువ్వు గర్భం దాల్చావని తెలిసిన వెంటనే నువ్వు ఫుల్ బెడ్ రెస్ట్ 9 నెలలు అని చెప్తారు. అరే పూర్వం ఈ ఆపరేషన్లు లేవు, చాలా సహజంగా జన్మనిచ్చేవాళ్ళు, ఎంత ఆరోగ్యకరంగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళు బిడ్డ గర్భంలో ఉన్నప్పటికీ పని చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. శరీరం చక్కగా సహకరించేంతవరకు చేస్తూనే ఉంటారు. అది ఎంత సహజంగా ఉంటుంది అంటే, ఉదాహరణ చెప్తున్నా, శరీరాన్ని కదిలించకుండా ఉంటే చివరికి కత్తెర పెట్టి కోసుకుంటారు. అంతేందుకు? కొంతమంది పొలంలో పనిచేస్తూ చేస్తూ కూడా బిడ్డలకు జన్మనిచ్చినటువంటి తల్లులు కూడా ఉన్నారు. అటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి పల్లెల్లో. ఇప్పుడు కనపడవలేని, ఇప్పుడు మొత్తం ఆసుపత్రికి వెళ్ళాలి, ఆపరేషన్ చేస్తారు ఖచ్చితంగా, సీజర్ కత్తెర. సరే ఇప్పుడు గర్భం ఉదరం అని వచ్చింది, ఉదరా ఉదరం, కడుపు నిండా తినాలి. తింటే ఏమవుతుంది? కడుపు నిండా తింటే కాబట్టి నియంత్రించుకో అని చెప్తున్నారు. దీంట్లో నువ్వు అమృతం నుంచి బయటపడాలి అంటే మళ్ళీ జన్మ తీసుకోకుండా మళ్ళీ శరీరం లేకుండా నీకు ఉండాలంటే, అమృతం కావాలంటే పరిమితికి లోబడి తినాలి. అది తర్వాత శ్లోకంలో వివరాలు వస్తాయి. ఇంకా అత్యాహార వాటిలో వస్తుంది. ఇక్కడే ఉదరం, కడుపు నిండా తింటే కన్నార నిద్ర వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? కామం పుట్టుకొస్తుంది. చూడు ఎలా లింక్ ఉందో చూడండి. నాలుక ఎంత శక్తివంతమైందో. నాలుక నియంత్రణలో ఉంటే కడుపు నియంత్రణలో ఉంటుంది, కడుపు నియంత్రణలో ఉంటే కామము నియంత్రణలో ఉంటుంది. ఇది ఎంత సైంటిఫిక్. ఇది తిను, ఇష్టం వచ్చినట్టు తిను అంటే ఇష్టం వచ్చినట్టు తిను, ఇష్టం వచ్చినట్టు నిద్రపో, ఇష్టం వచ్చినట్టు కామం అనుభవించు. అది పద్ధతేనా మనిషేనా? అది ఏమవుతుంది చివరికి? మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ చావాలి. ఓకే, జన్మ తీసుకుంటాను, చేస్తాను. ఆ మధ్యలో కూడా కష్టాలు ఉన్నాయి కదా. ఏడ్చుకుంటూ, మొత్తుకుంటూ, ఎంగిలు ఊపించుకుంటూ, తన్నించుకుంటూ, వాళ్ళతో వీళ్ళతో ఈ బతుకు ఏం బతుకు అది? సో కడుపు నియంత్రణలో ఉండాలి. మనకు చూడొచ్చు ఆరంభంలో ఎలా ఉంటుంది. ఏకాదశి వచ్చిందంటే అన్నం ఉండదు ఇంకా, ఈరోజు చచ్చిపోతాను నేను, అయిపోయింది నా బతుకు అనిపించలేదా మొదట్లో? నాకైతే అనిపించింది మొదట్లో. ఇప్పుడు అలవాటు అయిపోయింది, ఏముంది లేదా అనేది. శిక్షణ వల్ల మనం పెరిగిన సాంగత్యం అటువంటి ఇది. ఇప్పుడు కూడా ఎవరైనా చూడు, ఏకాదశి పాటిస్తున్నావు, ఏం చేస్తావు కదా, అన్నం తిన్నాను అంటే అన్నం తిన్నావా అంటే ఇంకా లోకంలో ఇంకేం లేవు అని తినడానికి. కూరగాయలు లేవు, పండ్లు లేవు, మజ్జిగ లేవు, కేవలం అన్నం తింటేనే బతుకుతావు, లేకుంటే చచ్చిపోతావు అన్న. కొంతమంది చూడొచ్చు 5-6 రకాల పండ్లు తిన్నప్పటికి కూడా ఖచ్చితంగా అన్నం తినాలి. నాకు గుర్తు అది తమిళనాడులో పుస్తక విధానకి వెళ్ళాము ఒక చోట. రష్యా నుంచి 2-3 భక్తులు వచ్చారు, వాళ్ళతో పాటు నన్ను పంపించారు. ఇంకా 2 తమిళనాడు నుంచి కొత్తగా వచ్చారు భక్తులు, వాళ్ళని పంపించారు. 3 వెళ్ళాము. వాళ్ళు పుస్తక వితరణ చేయాలని వంట ఎందుకు లే వంట సమయం వృధా అని కేవలం పండులే తింటారు వాళ్ళు. సరే నేను వాళ్ళతో పాటు పండులే తీసుకుంటాను. వాళ్ళిద్దరు నాతో పాటు అదే 2 పంపించారు, వాళ్ళతో పాటు రష్యా వాళ్ళ 3, మేము 3. సరే నేను వాళ్ళతో పాటు పండ్లు తీసుకో. వాళ్ళు కూడా మంచి మంచి పండ్లు, మంచి శక్తినిచ్చే పండ్లు, ఖర్జూరం అట్లాంటివి తీసుకుంటారు. ఎందుకు? కడుపు నిండకూడదు ఎక్కువ, శక్తి కావాలి. ఇది వాళ్ళ పాలసీ. కానీ మన పాలసీ ఏంటి? కడుపు నిండాలి, శక్తి ఉందా లేదా తర్వాత విషయం. అది మండు వేసవి కాలము అయినప్పటికీ మంచి క్వాలిటీ మామిడి పళ్ళు తీపి, తర్వాత ఖర్జూరము, తర్వాత తాటి బెల్లము, ఇటువంటి మంచి పోషక పదార్థాలు ఉండి తెచ్చేవాళ్ళు. కొంచెం తిన్నా చాలు, మనం ఎక్కువ చాంటింగ్ చేయాలి, ఎక్కువ రీడింగ్ చేయాలి, పుస్తకాలు అమ్మి రావాలి, శరీరం అలసట తగ్గుతుంది ఇవి తింటే. అన్నం తింటే అలసట వస్తుంది తొందరగా, ధాన్యం తింటే, ధాన్యంలో మరి ముఖ్యంగా అన్నం తింటే. ఆ 2 వచ్చిన వాళ్ళలో ఒక అబ్బాయి కొత్తగా వచ్చాడా, మేమున్న చుట్టుపక్కల అంగళ్ళు ఏం లేవు, దుకాణాలు ఏం లేవు, కొత్త డబ్బులు ఉండవు, కొత్త వాళ్ళ దగ్గర భక్తులకి సీనియర్ల దగ్గర ఉంటాయి. ఆ అబ్బాయి చూడాలి, ఒకరోజు తట్టుకున్నాడు, 2 రోజు, ఇంకా 3 రోజు, 7 మొదలు పెట్టాడు. ఏమంటే అన్నమో అన్నమా అన్నమా అంటాడు. ఏడ్చి ఏడ్చి వాళ్ళకి చెప్పలేక సీనియర్లకి. ఆ ఇల్లు ఎవరో ఇల్లు ఇచ్చారు, విదేశాల్లో ఉన్న వాళ్ళ ఇల్లు. ఒక మూలనేదో బియ్యం దొరికాయి పాతవి ఆ ఇంట్లో. ఇంకా ఏమీ లేదు, ఉప్పు దొరికింది, ధనియాల పొడి దొరికింది. ధనియాల పొడి, ఉప్పు, ఆ బియ్యం ఎసరు పెట్టి దాంట్లో వేసి అది తిని గబగబా ఇంకా ఇస్కానొద్దు ఏమొద్దు టాటా ఇంటికి వెళ్ళిపోయాడు తినేసి. అరే అన్ని రకాల పండ్లు ఉన్నాయి, అంత పోషక పదార్థాలు వేసారు. కడుపు కోరుతుంది, నన్ను నింపలేదే నువ్వు, నన్ను నింపలేదే. కానీ భక్తికి ఆటంకం ఇది అని. కడుపారా తిండి, కన్నారా నిద్ర అనేది నీ భక్తిని సర్వనాశనం చేస్తుంది అని. జిహ్వా వేగం ఉదర ఉపస్థ. ఉపస్థ అంటే ఇక జననేంద్రియాలు కామం ఫుల్గా తిని పడుకుంటే ఏమవుతుంది? ఇది మైథున కోరికలే కలుగుతాయి. ఇది దీంట్లో ఏంటంటే భక్తిలో ప్రచారం చేసే వాళ్ళే అని కాదు, ఎదగాలి భక్తిలో అనుకుంటే ఇవి మనలో ఉన్నాయా లేదా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, పరిశీలించుకుంటూ ఉండాలి. ఏం చెప్పారు ఇక్కడ? పృథివీం సశిష్యాత్, భూమి మీద అన్ని చోట్ల వాళ్ళు తిరిగి భక్తుల్ని తయారు చేయగలరు. అంటే ఇది ఈ లక్షణాలు పవిత్రమైన లక్షణాలు. ఒక ముక్కలు చెప్పాలంటే పవిత్రతే ఆకర్షిస్తుంది జనాలని. ఈరోజు ఇస్కాన్లో ఎందుకు ఇంత జనాలు వస్తున్నారు, వేరే మందిరాలు ఎందుకు వెళ్ళట్లేదంటే ఆ పవిత్రమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాల వల్ల ఆకర్షితులు అవుతున్నారు. మనం చెప్పిన దానివల్ల ఏం కాదు. ఆ పవిత్రమైన లక్షణాల్లో మనం శిక్షణ పొందుతున్నాము, అందువల్ల మనం చెప్పేది ఇతరులు వింటున్నారు. లేకుంటే ఇప్పుడు మనం డొనేషన్లకు వెళ్తున్నాం, లేదా పుస్తక వితరణకే వెళ్తున్నాం, మామూలుగా నువ్వు వెళ్ళి అడిగి చూడు ఎంత డబ్బులు ఇస్తారు నీకు, ఇస్కాన్ అని చెప్పి చూడు ఎంత ఇస్తారు. ఇవ్వకున్నా ఆ గౌరవం కానీ ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు, ఎలా ఉంటుంది ఆ గౌరవం? ఇప్పుడు కొంతమంది కొత్త వాళ్ళే గుడికి వస్తారు, ఇదో మా పేరు మీద ఇది 10,000 ఇస్తున్నాం ప్రసాదం పెట్టండి అంటారు. చాలామంది వస్తున్నారు, మీకు తెలుసు ఎన్ని ఆదివారాలు స్పాన్సర్లు కొత్త ఎందుకు వస్తున్నారు. మనల్ని చూసి ఏం రాలేదు వాళ్ళు. మహాప్రభు ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, వాటిని అనుసరిస్తున్నాము కాబట్టి మనం మనల్ని చూసి వస్తున్నారు. అంటే వాస్తవంగా మనల్ని చూసి కాదు, ప్రభుపాద్ ఇచ్చినటువంటి ఆ పవిత్రమైన జీవన విధానం ఇది ఈ శ్లోకం. ప్రపంచమంతా శిష్యులను తయారు చేసుకోగలడు అతను అంటే ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఆ శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది, 10 మందిని ప్రభావితులను చేయగలను. సో ఇవేంటివి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు తినడం, ఇవన్నీ చేస్తూ కూర్చుంటే ఏమవుతుంది, ఈ శక్తి కోల్పోతావు. తపస్సు అంటారు దీన్ని. అయితే ఈ తపస్సు చాలా స్వాభావికమవుతుంది ఎప్పుడు, కృష్ణ సంబంధంలో నువ్వు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా అప్రయత్నంగానే నీకు చేకూరుతాయి. అది ఓకే. 2వ శ్లోకం చూడండి. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ షడ్విర్భక్తి వినశ్యతి. వినశ్యతి అంటే సర్వనాశనం అన్నమాట. ఇక్కడ దీంట్లో 6 లక్షణాలు చెప్తున్నారు. ఈ తర్వాత శ్లోకంలో కూడా 6 లక్షణాలు ఉన్నాయి. ఈ శ్లోకంలో ఇప్పుడు ఈ 2వ శ్లోకంలో చెప్తున్న 6 లక్షణాలు భక్తికి ఆటంకం కలిగించేటివి, ఆటంకమే కాదు నీ భక్తిని నాశనం చేసేటివి. తర్వాత శ్లోకంలో భక్తిని బాగా వృద్ధి చెందించేటువంటి లక్షణాలు ఉన్నాయి. చదవండి 2వ భావం. ఏదో చదువుతారు గట్టిగా.
ఒకటి అవసరమైన దానికంటే అధికంగా భుజించుట లేక అవసరమైన దానికంటే అధికంగా ధనము కొరబెట్టుట.
అంతటి తాపండి. మొదటిది ఏంటి? అవసరమైన దానికంటే అధికముగా భుజించుట. అత్యాహార అంటే అతి ఆహార, అతిగా తినడం. ఇంకొక అర్థం ఏం చెప్పారు అందులోనే, సేకరణ. ఆహారం అంటే సేకరణ అని కూడా అర్థం వస్తుంది. భోంచేయడం అంటే అర్థం ఏంటి? అంత ఎక్కడికి చేరుతుంది? కడుపులోకి. అంతే సేకరించబడినట్టే కదా, అక్కడికి ఒక చోటకి సేకరణ. కుప్ప వేయడం, ధనం ప్రోగు వేయడాన్ని కూడా ఆహారము అంటారు. ఇక్కడ అత్యాహారం. ఈ 6 లక్షణాల వల్ల భక్తి నాశనం అవుతుంది. అతిగా తినకూడదు. అతిగా తింటే ఇది చెప్పుకున్నాము కదా, అతిగా తింటే ఏమవుతుంది? అతిగా నిద్ర వస్తుంది, అనారోగ్యాలు వస్తాయి, సాధన దెబ్బతింటుంది, మంగళారతికి లేవలేవు, ఉదయాన్నే జపం చేయలేవు. అతిగా తినడం, ఈవెన్ ప్రసాదము కూడా. అయితే ఆరంభంలో ఉన్నప్పుడు ఏం చెప్తాము, గొంతు వరకు తినమని చెప్తారు. ఎందుకు? బయట తిండి పైన మక్కువ తగ్గిపోవాలని చెప్పి. క్రమక్రమంగా ఏం చెప్తారు, ఇదో ఈ శ్లోకం చూపిస్తారు, ఇదో అత్యాహారం. అరే ప్రసాదమే కదా, అవును ప్రసాదమే, జపం చేయాలి కాబట్టి పరిమితికి లోపడి ఉండాలి, పనిచేయాలి. ఆరంభంలో ఏమో ఫుల్ పెట్టావు గొంతు వరకు, ఇప్పుడేమి, అప్పుడేమి అడగలేదు గొంతు వరకు పెడుతుంటే ఎందుకు పెడుతున్నావని, అప్పుడు అడగలేదు కాబట్టి ఇప్పుడు అడగకూడదు. అంటే ప్రభుపాదని అడిగారు, ప్రభుపాద ఆరంభంలో గొంతు వరకు పెట్టారు, మీరు ఇప్పుడేమి ఈ శ్లోకం చూపిస్తున్నారు మాకు అంటే, అయ్యా అప్పుడు అడగలేదు ఎందుకు పెడుతున్నావు గొంతు వరకు అని, ఇప్పుడు కూడా అడగకుండా చేయి చెప్పింది. అత్యాహార మనము సాధన భక్తి కదా, మన సాధన భక్తి అంటే చక్కగా ఉదయాన్నే నిద్ర లేవటం, ఇన్ని మాలలు జపం చేయాలి, ఇష్టం ఉన్నా లేకున్నా అంటే శరీరం సహకరించాలి, శరీరం సహకరించే విధంగా ఆహారాన్ని తీసుకోవాలి. ఎటువంటి సీజన్లో ఎటువంటి తినాలి, ఏ సమయంలో ఏది తినాలి, ఇవన్నీ చూసుకోవాలి. రాత్రిపూట తింటున్నావు ఎంత తినాలి, ఎన్ని గంటలు వ్యవధి ఉంది నిద్రపోవటానికి, మధ్యాహ్నం తింటున్నావు ఉదయం తింటున్నావు, సమయాన్ని బట్టి తర్వాత వాతావరణాన్ని బట్టి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా పెద్ద సైన్స్, ఇది ఇది ఒక కళ, ఇది ఏది పడితే తినడం కాదు, కంటికి కనిపించిందంత నాలుక ప్రేరేపించింది తినేసేయని అత్యాహారం. సో దీనికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు, భగవద్గీతలో ఆరాధ్యాయంలో రెండు శ్లోకాలు ఉన్నాయి, యుక్తాహార విహారస్య యుక్త స్వప్నావబోధ యుక్త ఆహార. భగవద్గీత సైన్స్ అనేది చూడొచ్చు దీని నుంచి, నేను ఆహారం ఎంత తీసుకుంటే ఎలా ఉంటావు అని చెప్తున్నాడు అక్కడ. తర్వాత మూడు గుణాల్లో ఉన్నటువంటి ఆహారం గురించి కూడా చెప్తున్నాడు, సత్వగుణాహారం, తమో గుణాహారం, రజోగుణాహారం. అత్యాహార అదే యుక్తాహార. అత్యాహార అంటే అతిగా భుజించడం, యుక్తాహార అంటే మితాహారం, ఎంత అవసరమో అంతే తీసుకోవడం. ఇంకొకటి కూడా ఉంది, అత్యాహారం అంటే అధికంగా తినడం, యుక్తాహారం అంటే పరిమితి, ఎంత అవసరమో అంత తినడం. ఇంకొకటి ఏంటి, అవసరానికి తగినంత తినకపోవడం, అది కూడా భక్తి నాశనం చేస్తుంది. ఆరంభంలో అనుకుంటుంది నేను ఇస్కాన్లో చేరిపోయిన మొత్తం నేను త్యాగి, నేను సన్యాసి, ఇంకా తినడం కూడా తగ్గించేసుకుంటూ వస్తాను. అది తప్పు. కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు అక్కడ, యుక్త అంటే సరిపడ్డంత అని అర్థం, సరిపడ్డంత సరైన వేళకి తీసుకోవాలి. నీ శరీరానికి ఎంత, నువ్వు ఎంత సేవ చేయాల్సి ఉంది ఆ సేవకు తగినంతగా ఆహారం తీసుకోవాలి. అధికంగా తీసుకున్నా నష్టమే, అల్పం తీసుకున్నా నష్టమే. ఇది 6వ అధ్యాయం 17వ శ్లోకం. 6వ అధ్యాయంలో భగవద్గీతలో 16, 17 రెండు శ్లోకాలు ఆహారం గురించి వర్ణిస్తున్నాడు కృష్ణుడు. అత్యాహారం తక్కువగా తింటే కూడా యోగ అంటే ఏంటి, భగవంతుడితో లింక్ పెట్టుకోవడం, లింక్ పెట్టుకునే ప్రక్రియను యోగ అంటారు, విధానం. ఆ విధానంలో విఫలమవుతావు నువ్వు, తక్కువ తిన్నా విఫలమవుతావు, ఎక్కువ తిన్నా విఫలమవుతావు. ఇప్పుడు ఇదిని చూడండి, మిగతా బండ్ల మీద ఉందో లేదో, ఈ స్కూటీ మీద ఉంటుంది ఎకానమీ అని ఉంటుంది చూసారా, గ్రీన్ మార్క్, ఏం దాని అర్థం, దాన్ని మించి వెళ్ళినప్పుడు పెట్రోల్ ఎక్కువ తాగుతుంది, తక్కువ వెళ్ళినా అదేనా దాని అర్థం, ఎకానమీ. గ్రీన్ కలర్ ఉండేది అంటే రెడ్లో ఎక్కువ తాగుతుందా పెట్రోల్, పెట్రోల్ ఎక్కువ తాగకపోయినా ప్రమాదం అని సూచిస్తుంది, అంతమరగా ఇది గ్యారంటీ తాగుతుంది ఎక్కువ, తక్కువ వెళ్ళినా పెట్రోల్ తాగుతుంది, అది యుక్త. దాని నుంచి అర్థం చేసుకోవచ్చు మనం, మన భక్తి సాధన ఒక పరిమితికి సాఫీగా సాగాలంటే ఆ గ్రీన్లో ఉందా లేదా ముళ్ళు చూసుకోవాలి. ఏ విషయంలో, ఆహారం విషయం, ఎప్పుడైతే ఆహారం గ్రీన్లో ఉంటుందో నీ నిద్ర కూడా లిమిట్లోనే ఉంటుంది. కాబట్టి నిద్ర తక్కువైనా కూడా సమస్య వస్తుంది, నిద్ర తక్కువైతే మెదడు సరిగ్గా పనిచేయదు. మీకు అందరికీ అనుభవం ఉండే ఉండొచ్చు, నిద్ర తక్కువైనప్పుడు కొంచెం చీకాకు, అలసట ఓకే, ఎవరైనా ఏదైనా చెప్పారు, చీకాకు రావడం, కోపం రావడం, విసుక్కుపోవడం, ఇవన్నీ ఏదన్నా స్పష్టమైన ఆలోచన రాకపోవడం ఇటువంటివి ఉంటాయి. కాబట్టి శరీరం ఉన్నంత వరకు మెదడుతో పనిచేయాలి, మెదడు అవసరమే. కాబట్టి దానికి తగినంత విశ్రాంతి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి భక్తులు భగవద్గీత చక్కగా చదవమని ఎందుకు చెప్తున్నారు ప్రభుపాద అంటే, అందుకే భగవద్గీత ఆరంభం అనేది దీనికి, భక్తి యోగానికి ఆరంభం భగవద్గీత. భగవద్గీతలు అన్నీ ఉన్నాయి శరీరాన్ని ఎలా చూసుకోవాలి అనేది. కాబట్టి అధికంగా తినకూడదు, తక్కువ తినకూడదు, సమస్యల్లో పడతాం, రెండు విధాల సమస్యల్లో పడతాం. అది ప్రసాదమైనప్పటికీ కూడా ఎంత ఎనర్జీని ఇవ్వగలుగుతుంది, ఎంత తింటున్నాను, ఎప్పుడు తింటున్నాను, ఇంత నా శరీరానికి అవసరమా, నేను చేసేటువంటి శారీరక సేవ ఎంత ఉంది, శ్రమ, ఇవి దృష్టిలో పెట్టుకొని ఉండాలి. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు, ధనం, ధనం గురించి చెప్పారు. ధన సంగ్రహణ ఇది చాలా ముఖ్యమైనది. ఒకే ఆహారం దగ్గర పరిమితిలో ఉన్నాము, మరి ధనం విషయంలో ఏంటి, ధనంకు భక్తికి ఏం సంబంధం? ఏమా ఏం సంబంధం అండి? అదే ఇక్కడ భక్తి నాశనం అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అతిగా ఆహారం గురించి చెప్పుకున్నాం, అదిగా అదేవిధంగా అతిగా సంపాదన ఉంటే కూడా నీ భక్తి నాశనం అవుతుందని. అవసరానికి మించిన ధన సంపాదన నీ భక్తికి చాలా తీవ్ర ఆటంకంగా తయారవుతుంది, చిన్న ఆటంకంగా చాలా పెద్ద ఆటంకంగా. ఏమవుతుంది, చెప్పు, సాధన చేస్తూ చేస్తున్నావు, జపం చేస్తున్నావు, చాలా ధన సంపాదన చాలా ఉంది, ఎక్కడ ఏదో సమస్య వచ్చింది, అది ఏమవుతుంది నీకు, అరే ఆ ఇన్కమ్ నిలబడిపోయింది, ఇది నిలబడిపోయింది, అది రాబడి నిలబడిపోయింది, వస్తుంది అది మనసులో, తప్పకుండా వస్తుంది. అది నీకు ఎంత అవసరమో ఇక్కడ కూడా రెండు చూడొచ్చు. ఆహారం అంటే ఏంటి, కలెక్షన్ చేయటం, ధనం కానీ ఏదైనా వస్తు సామాగ్రి ఏదైనా కానీ, లేదా కళ్ళకి ఆహారం వచ్చేసి రూపం, అందమైన రూపం, చెవులకి ఆహారం వినికిడి శబ్దం, నాలుకకు ఆహారం ఫుడ్ తిండి అన్నం, ముక్కుకు ఆహారం వాసన, చర్మానికి ఆహారం స్పర్శ, ప్రతి ఇంద్రియానికి కూడా ఆహారం ఉంది. ఇవన్నీ పరిమితికి లోబడే ఉండాలి, పవిత్రమైనవి ఉండాలి. కేవలం నాలుక ఒక్కొక్కటే కాదు ఆహారం అంటే. అయితే ఇక్కడ రెండు విధాలుగా చెప్పారు శ్రీ భక్తినో ఠాకూరు. గృహస్థులకు, తర్వాత త్యాగులకు. త్యాగి అంటే ఇక బ్రహ్మచారి, సన్యాసి వీళ్ళు. గృహస్థ, వనప్రస్థ. వనప్రస్థ అంటే వయా మీడియా అంటే ఇంకా వాళ్ళు దాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళకు కూడా కొంచెం గృహస్థాశ్రమ లక్షణాలు ఉంటాయి, వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తుంటారు. గృహస్థాశ్రమంలో ఏంటంటే కొంచెము ఈ బ్రహ్మచారి సన్యాసి ఆశ్రమంలో వచ్చేసి ఆహార విషయం కానీ, ధన సంచయనం సంగ్రహణ విషయం కానీ పూర్తిగా జీరో. బ్రహ్మచారి లేదా సన్యాసి అయిన తర్వాత రేపటి ఆహారం గురించి నువ్వు ఆలోచించకూడదు, రేపటిది కాదు మరుసటి పూట ఆహారం గురించి నీకు ఆలోచన రాకూడదు. రేపటిది పక్కన పెట్టు, ఈరోజు ఉదయం తీసుకున్నాను, ఇంకా కొంచెం ఎత్తి పెడితే సాయంకాలానికి పనికొస్తుందంటే నువ్వు కాషాయ వస్త్రాలు తీసేయాలి, ఉంచుకోకూడదు కాషాయ వస్త్రాలు. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి అనుమతి ఉంది, అది కూడా ఎంత, ఇది ఆహారం కానీ ధనం కానీ రెండు విషయాల్లోనూ ఇది ఇప్పుడు మనం చర్చించేది. కాషాయ వస్త్రాలు వేసుకొని నువ్వు ధన సంపాదన చేయకూడదు, సన్యాసిగా ఉండి ధన సంపాదన చేయకూడదు. గృహస్థాశ్రమంలో ధన సంపాదనకు, ఆహార నిల్వకు, ధనం నిల్వకు అనుమతి ఉంది. ఇప్పుడు ఆహారం విషయమే తీసుకోండి మొట్టమొదట. కాషాయ వస్త్రాలు వేసావంటే మరుసటి పూట గురించి ఆలోచించకూడదు. సమాప్తం, అప్పటికి దొరికింది, తిన్నావా, అయిపోయింది, ప్లేట్ కడిగేసావా, ఇంకా సమాప్తం. ఇంకా నీవు పూర్తిగా భజన కీర్తన ప్రచారం ఈ సేవల్లో నిమగ్నం కావాలి. సో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వైష్ణవుడికి బాధ్యతలు ఉంటాయి. కుటుంబ సభ్యులు ఉన్నారు, బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. వైష్ణవులు ఇంటికి పిలిచి ప్రసాదం ఇవ్వాలి. తర్వాత భగవత్ సేవ కొరకు కూడా ఆహారము అవి భగవంతుడు నివేదన చేసి 10 మందికి పంచాలి. ఇది గృహస్థ ఆశ్రమంలో ఉన్న వాళ్ళ బాధ్యత. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న భక్తుడికి ఒక పరిమితికి లోబడి అనుమతి ఉంది ఆహార నిల్వలు పెట్టుకోవడానికి. అదేవిధంగా ధనం విషయంలో కూడా కాషాయ వస్త్రాలు వేసుకొని ధనం నిల్వ పెట్టకూడదు. గృహస్థాశ్రమంలో ఉన్న భక్తుడికి అనుమతి ఉంది. అతిగా సంపాదన కోసము నువ్వు శ్రమ పడకూడదు. తర్వాత వస్తుంది ఇక్కడ ఏమి, అత్యాహార ప్రయాస, ప్రయాసలో వస్తుంది. ప్రయాస అనే పదంలో ఎంత కష్టపడాలి అనేది కూడా ఉంది. మొట్టమొదట ఎంత సేకరించాలి అనేది. ఇక్కడ చాలా సులభంగా ధనం వస్తున్నప్పటికీ కూడా నువ్వు అతిగా సేకరించకూడదు. ఏమవుతుంది సేకరిస్తే? ఈ శ్లోకం ప్రకారం నీ భక్తి వినశ్యతి. వినశ్యతి అంటే వినాశనం, నశ్యతి అంటే నాశనం, వినశ్యతి అంటే వినాశనం. మళ్ళీ తిరిగి కోలుకుంటామా లేదా అనేటువంటి ఆశలు కూడా అటువంటి పదం అన్నమాట. వినాశనం అంటే నాశనం అంటే పోతుందండి, వినాశనం అంటే సర్వనాశనం, ఇంకా అసలు కోలుకునే అవకాశమే లేదన్నట్లు. ఇక్కడ ధనం విషయంలో గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కొంచెం పరిమితికి లోబడి నిల్వ ఉంచుకోవచ్చు. ఆ నిల్వ ఉంచుకున్న ధనాన్ని కుటుంబ సభ్యుల పోషణ కొరకు, భక్తులను ఇంటికి ఆహ్వానించి భక్తుల అవసరాలు తీర్చడం, తర్వాత భగవత్ సేవ నిమిత్తం, తర్వాత మిత్రులు బంధువులు తన స్వీయ అవసరాల కోసము అంత మట్టుకే ధనం నిల్వ ఉంచుకోవచ్చు. ఎక్కువ ఉంచుకున్నప్పుడు ఎంత ధనం ఎక్కువ అవుతుందో అంత ఎక్కువగా నీ మనసు సాధన నుంచి తప్పుతూ ఉంటుంది, మార్గం తప్పుతూ ఉంటుంది. ఇది శ్రీ భక్తినాథ్ ఠాకూర్ భక్త్యాలోక అనే పుస్తకంలో ఈ 2 శ్లోకాల గురించి ఒక పెద్ద పుస్తకం రాశారు. ఇది 2వ శ్లోకం 3వ శ్లోకం గురించి దాదాపు 100 పేజీల 200 పేజీల పుస్తకం, 2 శ్లోకాల గురించి. దాంట్లో అన్నీ డివైడ్ చేసుకుంటూ వచ్చారు. గృహస్థులకు ఇది వర్తిస్తుంది, కాషాయ వస్త్ర ఆదిత్య సన్యాసులకు ఇది వర్తిస్తుంది, అన్నీ విడగొట్టుకుంటూ వచ్చారు అన్నమాట. ఎందుకంటే ఆయన గృహస్థాశ్రమంలో లీల చేశారు కదా. ఆయన గృహస్థాశ్రమం కాదు, ఆయన లీల. ఆయన వచ్చింది గోలోకం నుంచి వచ్చారు. టైం పరిగెడుతుంది, అప్పుడే 5:30 కావస్తుంది. సరే, ఇక్కడేమీ బ్రహ్మచారి సన్యాసి ఒక పైసా కూడా అసలు అకౌంట్ పెట్టుకోకూడదు. బ్యాంకులో అకౌంట్ ఉందంటే నువ్వు బ్రహ్మచారి కాదు, సన్యాసి కాదు. ఇది నీకోసం అకౌంట్ ఉంటుంది. కొన్నిసార్లు గుడి కోసం తెరవాల్సి వస్తుంది, అది వేరు. ఇప్పుడు ఏంటంటే ఇది ఫోన్పే, ఆ పే, ఈ పే, ఎవరో ఒక బ్రహ్మచారికి ఎవరో ఒకరికి ఉండాల్సి ఉంటుంది. అన్ని వేళల్లో గృహస్థాశ్రమంలో ఉన్న భక్తులను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ అకౌంట్లు వేరే ఉన్నాయి, ఏదైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వేరే వేరే లావాదేవీలు అవి అవన్నీ కలిసిపోయి కన్ఫ్యూజన్ అవుతుంది. కాబట్టి అకౌంట్ ఇక్కడ మీ పర్సనల్గా ధనము సంగ్రహించడం కాదు, 1 రూపాయి కూడా నీదంటూ ఉండకూడదు. ఇది దీని అర్థం. సరే, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు నీకు అనుమతి ఉంది. ఇది అత్యాహార అంటే ఫుడ్ గురించి, ధనం గురించి 2. తర్వాత ప్రయాస అంటే మనం చూడండి, ప్రతి పదార్థాల్లో దేనికోసం అధికంగా శ్రమించడం? ఆహారం కోసం, ధనం కోసం. అంటే పని చేయకుండా ఊరికే కూర్చోవాలా? మరి ఎంత అవసరం, ఎలా తెలుస్తుంది ఇంత అవసరం అని పని? అవును, నా కనీస అవసరాలు ఇంత, నీ కనీస అవసరాలు ఇంత. మాంసం తినేవాడు ఏమంటాడు, నా కనీస అవసరాలు రోజు 1/4 కిలో మాంసం అని. అది భాగవతంలో ఉంది, ధర్మ స్వానిష్ఠిత పుంసం విశ్వక్షేణ కథాసూయం. ధర్మ అయ్యా నీ ధర్మం నువ్వు ఆచరిస్తున్నావు కదా, కుటుంబ పోషణ కొరకు మంచిదే చెయ్యి, చేస్తున్నది సరైందా కాదా, పరిమితికి లోబడిందా లేదా, కృష్ణుడు దాన్ని అంగీకరించి కృష్ణుడు విధించిన పరిమితిలో ఉందా లేదా అనే దానికి పరీక్ష శ్లోకం. ధర్మ స్వానిష్ఠిత పుంసాం, పుంసాం అంటే వ్యక్తి, అవునండి నా ధర్మం నేను నిర్వర్తించాలి కదా, అవు నిర్వర్తించి ఎవరొద్దన్నా నిన్ను, నిన్ను వెంటనే తీసుకొనిలో చేరిపోయి లోపలికి రమ్మని ఎవరు అనలేదు కదా, నిర్వర్తించు. మరి నేను నిర్వర్తిస్తున్నది భక్తికి అనుకూలంగా ఉందా లేదా ఎలా తెలుస్తుంది? విశ్వక్షీణ కథాసూయం నోత్పాదయత రతిం యది శ్రమ ఏవ హి కేవలం. ఇది ప్రథమ స్కందంలో శ్లోకమే ఇది. అవును ఎవరెవరి వృత్తి వాళ్ళు చెయ్యండి, కానీ కృష్ణ కథ పట్ల నీకు అనురక్తి పెరుగుతూ ఉందా లేదా ఇది పరీక్షించుకో. కృష్ణకథ పట్ల నీకు అనురక్తి పెరుగుతూ ఉంటే నువ్వు చేస్తున్నటువంటి వృత్తి, నీ సంపాదన, ఆహార నిల్వలు అన్నీ కూడా కృష్ణుడు అనుమతించినటువంటి పరిధిలో ఉన్నాయి. నువ్వు నీ జీవితంలో ప్రమాదకర గంటలేమి ఫైర్ ఇంజను లేదు. పొద్దున్న చెప్పారు కదా ప్రభుపాద్ ఫైర్ ఇంజన్ ఎక్కడ చూసిన టంగ్ 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 అన్న అమెరికా న్యూయార్క్లో, ఇది కూడా ఫైర్ ఇంజన్. మన జీవితంలో అతిగా నిల్వలు ఉంచుకోవడం ఫైర్ ఇంజన్ మోగుతూ ఉంటుంది మనసులో, అది ఎట్లా ఇది ఎట్లా అది అయిపోయింది ఇది అయిపోయింది అది అయిపోయింది అన్నవి. అది భాగవతం పరీక్ష. నువ్వు చేస్తున్నటువంటి వృత్తి సరైందా కాదా అంటే కృష్ణకథ పట్ల నీకు బాగా ఆసక్తి పెరుగుతూ ఉందా లేదా, దాన్ని బట్టి నీకు అదొక్కటే పరీక్ష టెంపరేచర్. కృష్ణకథ పట్ల అనురక్తి పెరుగుతూ ఉంటే భాగవతం ప్రకారం నువ్వు చేస్తున్నటువంటి పని కర్మ ఏదైనా సరే అది సరైనదే, లేదంటే నువ్వు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కృష్ణకథ పట్ల ఆసక్తి లేదంటే ఎక్కడో పొరపాటు చేస్తున్నాను, ఏదో అతిగా ఆహార సేకరణ, అతిగా ధన సేకరణ కోసం అతి ప్రయాస పడుతున్నాను. ఇది రెండోది ప్రయాస గురించి వచ్చింది ఇక్కడ. మొదటి దాంట్లో ఏంటి, ప్రయాస లేకుండా కూడా నీకు ఎక్కువ ధనం వస్తూ ఉంటే నువ్వు స్వీకరించకూడదు, దాన్ని నిలబెట్టడానికి నీ మనసు ఆలోచించాలి కదా, ఇదేమవుతుంది అక్కడ ఇస్తామా వడ్డీకి, ఇక్కడ ఇస్తామా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతామా, ఇక్కడ షేర్లో పెడతామా, ఏది తేలికగా డబ్బులు వచ్చినప్పటికీ కూడా చేయకూడదు. ఇక్కడేమన్నారు, ప్రయాస ఎక్కువ సంపాదించాలి దానికోసం ప్రయాస పడకూడదు అని. మరి కుటుంబ నిర్వహణకు ఎంత అవసరమో అంతకు మాత్రమే ప్రయాస అనుమతి ఉంది. కాషాయ వస్త్రాలు వేసుకున్న వ్యక్తి అసలు ప్రయాస చేయకూడదు ధనం కోసం. దేనికోసం చేయాలి? ప్రచారం కోసం నీ జీవితం అంకితం చేశాను, గుర్తు వేసుకున్నావు, ధనం కోసం నువ్వు ప్రయాసపడకూడదు. మరి డొనేషన్లకు వెళ్తారు కదా, అది తన కోసం కాదు, అతన్ని ఉద్ధరించడం కోసం. నువ్వు డబ్బులు ఇచ్చావంటే భగవంతుడికి ఏమవుతుంది, నీ జీవితం ఉద్ధరించబడుతుంది. ఒక బ్రిడ్జి లాగా పనిచేస్తాడు అంతే. నీ ధనాన్ని తీసుకొచ్చి కృష్ణుడికి, నీకు కృష్ణుడికి కనెక్షన్ పెట్టాలి. అది సన్యాస మార్గంలో ఉన్న వ్యక్తి. కాబట్టి ఏ మార్గంలో ఉన్న వ్యక్తి అయినా సరే వాళ్ళు చేస్తున్నది సరైందా కాదా అనే దానికి ఏంటి ప్రయాస, అతిగా ప్రయాసపడుతున్నాడా లేదా అనే దానికి గుర్తేంటి, శ్రవణం పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటే నువ్వు చేస్తున్నటువంటి శ్రమ సరైనదే, కృష్ణకథ వినాలి, కృష్ణకథ చదవాలి, చర్చించాలి అనేది కలుగుతూ ఉంటే బాగానే ఉన్నావు, చక్కగానే చేస్తున్నావు, ఎటువంటి ప్రమాదం లేదు నీ భక్తికి. అది ప్రయాస. ఇప్పుడు ప్రయాస చూడొచ్చు ఎంతమంది. ఇంకొకటి ప్రయాస దేనికోసం చేస్తారు, అతిగా సేకరణ, అతిగా ధనం. ఇంకొకటి కొన్ని ప్రయాస ఏంటంటే పేరు ప్రతిష్టల కోసం కూడా ప్రయాస పడతారు. ధనం కోసం ఉండదు కొంతమందికి, ఆహారం కోసము ఉండదు, పేరు ప్రతిష్టల కోసం ప్రయాస పడుతుంటారు. ఇది చాలా చీప్ మెంటాలిటీ అని రాశారు శిలభక్తి వినోద్ ఠాకూర్. ధనం కోసం ప్రయాస పడేది, ఆహారం కోసం, అతిగా ఆహారం అతిగా ధనం కోసం ప్రయాస పడేది దానికి, అది అవి కూడా ప్రమాదకరాలే. పేరు కోసం అతిగా ప్రయాసపడతారు చూడు. ప్రయాస ఇది చాలా చీప్ మెంటాలిటీ భక్తులకి అని రాశారనమాట. అయితే ఇది సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి అలా రాశారు. ధనము ఆహార సేకరణ అనేది బయట కనిపిస్తుంటుంది, గుర్తించగలుగుతావు. మరి ధనం ఎక్కువ ఉంది నా దగ్గర, నా దగ్గర ఆహారం ఎక్కువ ఉందని గుర్తించగలుగుతావు. నేను ఎక్కువ కష్టపడుతున్నాను, నేను అనవసరంగా కష్టపడుతున్నా, జపమే చేయలేకపోతున్నా, భాగవతం వినలేకపోతున్నా, అటెండ్ కాలేకపోతున్నాను, ఇది దీనివల్ల కాలేకపోతే దీనివల్ల. కానీ ఇది ఎక్కడుంటుంది, ఇది పేరు అనేది బయట కనిపించేది కాదు. అది అందుగురించి రాశారు, ఇది అత్యంత ప్రమాదకరమైనది ఈ ప్రయాస, పేరుకు ప్రయాసపడడం. కాబట్టి మనకు పరీక్ష అన్నమాట. భౌతిక జీవితంలో ఉన్నంతవరకు ఏముంటుంది మనకు ప్రయాస, నన్ను గుర్తిస్తున్నారా లేదా ఉంటుందా ఉండదా. మానవుడే కాదు ప్రతి జీవుడు, ఏ శరీరంలో ఉన్న జీవుడైనా సరే, ముఖ్యంగా మానవులది తీసుకుంటే మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న కుటుంబం కావచ్చు, అత్యంత పెద్ద కుటుంబం కావచ్చు, చిన్న పదవిలో ఉన్న వ్యక్తి కానీ అత్యంత పదవిలో ఉన్న వ్యక్తి కానీ ఏం కోరుకుంటున్నాడు, నన్ను గుర్తించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను గుర్తించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. చిన్న పిల్లవాడికి కూడా ఉంటుంది అది. చిన్న పిల్లవాడు ఏడుస్తాడు, మా అమ్మ నన్ను పట్టించుకోవట్లేదు అని భావనతో ఏడుస్తాడు, అదే మెంటాలిటీతో ఏడ్చేది. అయ్యేం ఆకలి ఉండదు, ఏముండదు, ఆడుకోవచ్చు, మా అమ్మ నన్ను పట్టించుకోలేదే, మా నాన్న నన్ను పట్టించుకోలేదే. మాయలో ఉన్నప్పుడు సహజం అది. చిన్నపిల్లలు మీకు అనుభవం ఉంటుంది, అది చాలా ప్రమాదకరం అని చెప్పారు. అది ఎలా తొలగుతుంది, అందరిలో ఉంటుంది అది. అప్పుడు పుట్టిన శిశువు నుంచి చనిపోయే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరిలో ఉంటుంది, నన్ను పట్టించుకోవట్లేదు అని. ఎలా తొలగుతుంది, అందరికన్నా నేను తక్కువ అనేది ఎలా వస్తుంది, కృష్ణుడి గురించి ఎవరైతే బాగా వింటారో ఇంకా దానికంటే కూడా ఇంకా ముఖ్యమైన చెప్పాలంటే, కృష్ణ భక్తుల గురించి ఎంత ఎక్కువ వింటారో, ఇంత బాగా చేస్తారో వాళ్ళు, నా వల్ల కాదే అని ఏమైపోతుంది వెంటనే మనసులో, నేను తక్కువ వాడిని అనే భావన వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు, మనది అక్బర్ దగ్గర బీర్బల్ ఉండేవాడు. బీర్బల్ మంచి తెలివైన మంత్రిగా పేరు పొందాడు. మిగతా వాళ్ళందరికీ అసూయ, మిగతా మంత్రులకు, ఎవరి పట్ల, బీర్బల్ పట్ల. ఈ అక్బర్ ఎప్పుడు ఈయనని సంప్రదిస్తుంటాయని ఇది గమనించాడు రాజు. గమనించి ఏం చేశాడు, ఒకరోజు వీళ్ళలో ఉన్న అసూయను తొలగించాలని చెప్పి చిన్న చాక్ పీస్ తీసుకొని ఒక గీత గీసి మిగతా వాళ్ళకి చెప్పాడు, బీర్బల్ నువ్వురిక కూర్చోవని పక్కన కూర్చోబెట్టి మిగతా మంత్రులకి, ఈ గీతను మీరు చెరపకుండా దీన్ని చిన్నది చేయగలరా. మిగతా మంత్రులందరూ ముక్కు మీద వేలేసుకున్నారు, దీనిది ఈ గీత చెరపకూడదు, చిన్న చేయాలంట. ఎలా సాధ్యమవుతుందమ్మా, అందరికి అడిగాడు అందరినీ, బీర్బల్ని తప్ప. చివరికి అందరూ మా వల్ల కాదు, మా వల్ల కాదు. సరే బీర్బల్ని పిలిచి నువ్వు తీసుకో అని ఆయన వెళ్ళాడు. ఆ గీత పక్కన పెద్ద గీత గీశాడు. ఓ రాజా ఇది చిన్నది అయిపోయింది ఇది అని. దానికి మహారాజు ఏం చెప్పారంటే, ఇది మన జీవితంలో కృష్ణుడి గురించి, కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటావో, కృష్ణ భక్తుల గొప్పతనాన్ని ఎంత ఎక్కువగా నువ్వు చర్చిస్తావో, స్మరిస్తావో, వింటావో, అంత నువ్వు. ఇప్పుడు ఆ గీత పెద్దది గీయడం వల్ల పక్కన గీత ఏమైపోయింది, చిన్నది అయిపోయింది. అట్లనే మన చుట్టూ ఉన్నటువంటి భక్తులు విష్ణు లేదా వైష్ణవ, వాళ్ళ గురించి ఎంత ఎక్కువగా మనం అర్థం చేసుకుంటామో, వింటామో, స్మరిస్తామో, వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ మంచితనాన్ని, వాళ్ళలో ఉన్న గొప్ప గుణాలని, అంతగా ఏమవుతుంది మనలో, నేను చాలా చిన్నవాడిని, నా గుణాలు చాలా చెడు గుణాలు ఉన్నాయి, చాలా అల్పుణ్ణి అనేది కలుగుతుంది. అందుగురించి భక్తిలో మహాప్రభు మనకిచ్చినటువంటి అంశాల్లో అత్యంత ముఖ్యమైనది మొట్టమొదటిది ఏంటి, శ్రవణం చేయాలి భక్తుల సాంగత్యంలో. ఆ గీతలాగా తయారవుతాం మనం, చిన్న గీతలాగా. మన సొంత ప్రయత్నం చేస్తే తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలని తగ్గకపోవచ్చు. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, వైష్ణవులు ఇంత గొప్పవాళ్ళు, విష్ణువు ఇంత గొప్పవాడు, నేను తక్కువ అయిపోయాను, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, నాలో ఉంది, నా 1 కోటి రూపాయలు ఉన్నాయని, అది ఎప్పుడు తగ్గుతుంది, నా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు, దానం ఇవ్వడం ఇష్టం లేదు, నాది అలానే ఉండిపోతుంది, నాకు 1 కోటి కోటీశ్వరుడిని అని ఎప్పుడైతే నేను గుర్తిస్తాను, మా పక్కింటి అతనికి 50 కోట్లు ఉన్నాయని, వెంటనే నా లోపల ఏమవుతుంది, ఏంది ఇది, 1 కోటి 1 పైసా కూడా పనికిరాదు ఇది అతని ముందర, ఇది అతని గురించి తెలిసినప్పుడు. మన బస్సులో పోతుంటే ఒక చోట ఒక ఆయన, నేను కూర్చోన్నాను, 3 కూర్చోన్నారు సీట్లలో, నేను కూర్చోన్నాను. అది ఎక్కడేం జరిగింది, 2 ఆఫీసర్లు కూర్చోన్నారు, అది ఎవరో తెలియదు, టిప్ టాప్గా ఉన్నారు. మమ్మల్ని మాట్లాడతారు, మీరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, లాంగ్ జర్నీ తిరుపతికి వెళ్తుంటే, షార్ట్ జర్నీలు అంత మాట్లాడరు, లాంగ్ జర్నీలో మాట్లాడుతూ. ఇతను బ్యాంకులో క్యాషియర్ ఒక అతను, నేను సీట్లో ఇటు చివర కూర్చున్నాను, మధ్యలో కూర్చున్న అతను క్యాషియర్. అతను అడిగాడు, అటువైపు కూర్చున్న అతను, మీరెవరు ఏం చేస్తుంటారు, ఎక్కడికి వెళ్తున్నారు. ఇతను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు, నేను బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాశాను, నాకు ఈ సీట్ ఇది జాబ్ వచ్చింది, నాకు పలాని ఇయర్లో ప్రమోషన్ వచ్చింది, ఇంత శాలరీ వస్తుంది, ఇది వస్తుంది చెప్పు. నాకు ఆశ్చర్యం, ఇదేంది అతని ఏదో నువ్వెవరు ఏమంటే ఇంత కథలు చెప్తున్నాడు ఈయన, అంతా చెప్తున్నాడు, చాలాసేపు చెప్పాడు. పలాని చోట కోచింగ్ తీసుకున్నాను, 1 వచ్చాను, ఇది వచ్చింది, అది వచ్చింది, ఇది క్యాషియర్గా పనిచేస్తున్నాను. క్యాషియర్ ఏంటంటే గుమస్తా, తెలుగులో చెప్పాలంటే బట్టలంగల్లో గుమస్తా ఉంటారు చూడండి, అంటే కొంచెం తేడా ఏంటంటే ఆ గుమస్తాలు నడుస్తారు, బట్టలు తీసిస్తారు, ఈ నాట్ల బట్టలు వదలు కాగితాలు తీసి ఎరపంచుకుంటూ కూర్చుంటాడు, అంతే తేడా, కూర్చొని ఉంటాడు ఒకచోట. అది ఎంత గొప్పగా చెప్పుకుంటున్నా. అటువైపు ఉన్న వ్యక్తి కొంచెం అనుకోగల వ్యక్తి. ఈయనదంతా చెప్పిన తర్వాత ఈయన అడిగాడు, మీరేం చేస్తుంటారంటే, నేను బ్యాంకు మేనేజర్ అని చెప్పాడు. అంతే, అంతవరకు ఇట్లా కూర్చొని చెప్పుకున్న అతను చిన్న కొంచెం ఇట్లా అయ్యాడు. ఇతను ఏ బ్యాంక్ మేనేజర్ అంటే, అతను యాక్సిస్ బ్యాంక్ మేనేజర్, ఇతను యాక్సిస్ బ్యాంకు క్యాషియర్. తిరుపతికి వెళ్తుంటే బస్సులో జరిగింది అన్న సంఘటన. ముందు నిందా లేదా అతనికి ఏమని, నేను చాలా గొప్పవాడినని, ఆయన గొప్పతనం తెలిసేసరికి నేను తక్కువ అని. ఆయన సిట్టింగ్ పోస్చర్ అంటారే, కూర్చునే భంగిమ, కూర్చున్న భంగిమలో తేడా తెలిసింది వెంటనే. ఇలా కూర్చొని ఉన్న వ్యక్తి సింపుల్ ఇలా కూర్చున్నాడు, ఇంకా చేతులు ఇలా పెట్టుకొని ఆయన పక్కన తిరుపతి దిగే వరకు ఏం మాట్లాడలేదు. అది ఇక్కడ చిన్న గీతని చిన్నది చేయాలంటే దాని పక్కన పెద్ద గీత గీయాలి. ఇప్పుడు ఆ క్యాషియర్ పొజిషన్ నుంచి దిగిపోయాడా, దిగలేదు. కానీ నేను చిన్నవాడిని, నేను ఎలా కలిగింది అతనికి, ఓ ఇతను మేనేజర్, ఇతని కింద బోలెడు ఎంతమంది క్యాషియర్లు ఉంటారు అని కలిగేయడం వల్ల ఆయన అనుకో వచ్చేసింది. అది మనకి ఆ గీత ద్వారా ఈ పేరు అంటే ఇది దేనికి వచ్చింది, ప్రయాస గురించి వచ్చింది. భక్తులలో సూక్ష్మంగా ఉంటుంది ఇది, ఇది ఆరంభంలో ఉన్న భక్తుల్లో చాలా సూక్ష్మంగా ఉంటుంది ఇది, పేరు కోసం ప్రయాస పడేది ఉంటుంది. ఇది చాలా చీప్ మెంటాలిటీ, దీన్ని చాలా జాగ్రత్తగా గమనించుకుంటుండాలి. గమనించుకొని దాన్ని తగ్గించుకోవాలంటే మన పక్కన పెద్ద గీత ఒకటి ఉంది అని గుర్తించాలి అని. ఆ పెద్ద గీతే విష్ణువు, అంతటి ఆగిపోకూడదు. విష్ణువుని అంగీకరిస్తాం, ఆ విష్ణువు గొప్పవాడే మనకంటే అని, నోను. వైష్ణవులు మన చుట్టూ ఉన్నారు, వైష్ణవులు మన వెనక ముందు కూర్చొని ఉన్నారే, వాళ్ళల్లో ఉన్నటువంటి గుణాలను కీర్తించడం ప్రశంసించడం మొదలుపెట్టినప్పుడు మన గీత పక్కనే పెద్ద గీత కనపడుతుంది. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, తృణాదపి సునీచన వస్తుంది. అప్పుడు కీర్తనీయ సదాహరి, అప్పుడు నాలుక మీద నిరంతరం హరినామం వస్తుంటుంది. ఇది చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు శ్రీ భక్తినాథ్ ఠాకూర్ అంతా, చాలా చక్కటి విభజన అంతా చేసుకుంటూ వచ్చారు. కేవలం ఈ రెండు శ్లోకాల గురించి అన్ని వందల పేజీలు రాశారంటే ఇంకెంత లోతుగా వివరణ ఉండాలి చూడండి. అత్యాహార ప్రయాస ధనం గురించి అత్యాహార ధనం గురించి ప్రయాస ఏంటి, కేవలం ఎంత అవసరమో అంతే ఉండాలి గృహస్థాశ్రమంలో, సన్యాసాశ్రమంలో అది లేదు. అది కూడా వైష్ణవులకు సేవ చేయాలి, విష్ణువుకు సేవ చేయాలి, కుటుంబ సభ్యులకు ఎంత అవసరమో అంతలో వాళ్ళని చూసుకోవాలి, తనకి ఎంత స్వీయ అవసరాలు ఉన్నాయి అంతటిలో, తర్వాత బంధువులు వాళ్ళకి చూసుకోవాలి. ఇది గృహస్థాశ్రమంలో ఉన్న భక్తుడు యొక్క స్థితి. అత్యాహార ప్రయాస, తర్వాత మూడోది ప్రజల్ప. ప్రజల్ప అంటే జల్ప అంటే మాట్లాడడం, పాడడము మాట్లాడము, దీన్ని జల్ప అంటారు. ప్రజల్ప ప్రత్యేకంగా మాట్లాడడం ఇవన్నీ అంటే ప్రజల్ప అంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉండడం, ఎప్పుడు పాడుతూ ఉండడం, ఎప్పుడు ఏదో ఒకటి శబ్దం చేస్తూ ఉండడం, ఇది ప్రజల్ప. నాలుకతో ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండడం ప్రజల్ప అంటారు. ఇక్కడ ఈ ఆరు అంశాలు ఏం చేస్తాయని చెప్తున్నారు ఇక్కడ శిల రూప గోస్వామి. భక్తిని చూడండి భావంలో ఏముందో, ఈ ఆరు లక్షణాలు ఎక్కువగా నిమగ్నమైతే భక్తి నశిస్తుంది. సో ఆహారం ఒకటి చూసాము, ప్రయాసం, మూడోది ప్రజల్ప. దీంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి, ప్రజల్ప జల్ప అంటే ఏం చెప్పుకున్నాం, మాట్లాడడం ఎక్కువ శబ్దం, ఎప్పుడు శబ్దం చేస్తున్నాం నాలుకతో. వాక్శక్తి ఉంది కదా, మొదటి శ్లోకంలో వచ్చింది గుర్తుందా, వాచో వేగం. దానికి ఇక్కడ చెప్తున్నారు ఎలా పనిచేస్తుంటుంది అది అనేది చెప్తున్నారు. వాచో వేగం, మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడాలి, ఇది ప్రజల్ప. సో దీంట్లో కూడా నువ్వు మాట్లాడకుండా ఉంటావా, నాలుగు ఉండేదే మాట్లాడడం కోసం. సో రెండు రకాల ప్రజల్ప ఉన్నాయి, ఒకటి పవిత్రమైంది ఇంకొకటి అపవిత్రమైంది. ప్రజల్ప పవిత్రమైన ప్రజల్ప, సతతం కీర్తయంతో మాం, ఎప్పుడు కృష్ణనామము, కృష్ణ కథ, కృష్ణలీలలు, కృష్ణ భక్తుల గొప్పతనం, కృష్ణ సేవ యొక్క గొప్పతనం, కృష్ణుని గురించి వాడి నుంచి శాస్త్రాల గురించి మాట్లాడటం, ఇది ప్రజల్పనే. ఇది నిషేధించబడలేదు, దీనివల్ల భక్తి నాశనం కాదు, ఇంకా ఏమవుతుంది పెరుగుతుంది. సతతం కీర్తయంతో మామ, ఈ ప్రజల్ప అవసరం తప్పకుండా. మరి ఇక్కడ నాశనం చేస్తుంది అనేటువంటి ప్రజల్ప ఏంటి, అనవసరంగా మాట్లాడడం. అనవసరంగా మాట్లాడడం అంటే ఏంటి, ఆత్మకు అవసరం లేని విషయాల గురించి మాట్లాడడం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆత్మకు అవసరం లేనిదంటే ఏంటి, ఆత్మకు అవసరమైంది ఏందో గుర్తిస్తే ఆత్మకు అవసరం లేదో ఏందో తెలుస్తుంది. ఆత్మకు అవసరమైనటువంటి మాటలు ఏంటివి, కృష్ణ సంబంధమైన విషయాలు ఆత్మకు అవసరం. ఆ ప్రజల్ప అవసరం, ఆత్మకు అవసరం లేనటువంటి విషయాలు అంటే కృష్ణ సంబంధం లేనటువంటి విషయాలు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కృష్ణుడిని అసంతృప్తికి గురి చేసేటువంటి విషయాలు. ఏదైతే ఆత్మకు అవసరం లేదో దాంట్లో నిమగ్నమైనప్పుడు మన కాలం వృధా అవుతుంది, మన జీవితం వృధా అవుతుంది, ఆత్మ యొక్క లక్ష్యాన్ని సాధించడంలో విఫలమవుతాం. కృష్ణుడు చాలా బాధపడుతుంటాడు, అడే మానవ జీవితం ఇచ్చాను, మాట్లాడే శక్తిని ఇచ్చాను, నా గురించి మాట్లాడు, సతతం కీర్తయంతమం నా గురించి మాట్లాడమంటే ఏమేమో మాట్లాడి నాశనం అయిపోతున్నాడు, దిగజారిపోతున్నాడు అని చాలా బాధపడతాడు కృష్ణుడు. తండ్రి తన బిడ్డకు ఏదైనా వస్తువు కానీ డబ్బులు కానీ చదువుకోమని ఏదైనా డబ్బులు ఇచ్చినప్పుడు చెప్తాడు, ఇలా వాడుకో ఇలా వాడుకో ఇలా వాడుకో అని చెప్తాడు. అలా వాడినప్పుడు తండ్రికి తెలిస్తే బాధపడతాడు, ఎందుకు బాధపడతాడు ఈ అబ్బాయి, దెబ్బతింటున్నాడు, ఈయన భవిష్యత్తు దెబ్బతింటుంది. అలాగే మనకు వాక్ శక్తిని ఇచ్చాడు భగవంతుడు. అంబరీష్ మహారాజ్ విషయం చూడొచ్చు, వచాంసి వైకుంఠ గుణానువర్ణని, వాచ అంటే నాలుక, మాట్లాడే శక్తి. అంబరీష్ మహారాజు సరే, ఇక్కడ కూడా రెండు విషయాలు తీసుకోవచ్చు, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు, సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు. సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకు ప్రజల్ప అంటే ఇంక 24 అవర్స్ 24 గంటలు కృష్ణ కథ, కృష్ణనామం, కృష్ణ సేవ మొత్తం వీటిల్లోనే, ఇంకా బయట వాళ్ళతో వ్యవహరించే అవసరం కూడా ఉండదు. వ్యవహరించినా వాళ్ళకు కూడా అవే చెప్తుంటారు, ప్రయత్నం చెయ్యండి, జపం ప్రయత్నం చెయ్యండి, పుస్తకం చదవడం ప్రయత్నం చెయ్యండి ఇదని. మరి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి భక్తుడికి ఏంటి ప్రజల్ప? కొన్నిసార్లు బయట వ్యక్తులతో వ్యవహరించాల్సి వస్తుంది, బంధువులతో వ్యవహరించాల్సి వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి, వాటి నుంచి తప్పించుకోలేరు. మరి మంచి ఉదాహరణ ఏంటి, అంబరీష్ మహారాజు, పరీక్షిత్ మహారాజు, యుధిష్ఠిర్ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు రాజకీయాల్లో ఉన్నారు, అర్జునుడు, వాళ్ళు కూడా ప్రజలు మాట్లాడకుండా కూర్చున్నారా? కూర్చోలేదు. రాజ్య నిర్వహణ చేశారు, మంత్రులతో మాట్లాడారు, సమావేశాలు నిర్వహించారు, అన్నీ చేస్తూనే ఉన్నారు, కుటుంబ సభ్యుల్ని బంధువులను చూసుకున్నారు, కుటుంబ సభ్యుల్ని మిత్రుల్ని అందరితో వ్యవహరిస్తూనే ఉన్నారు. అయితే ఏం చేశారు వాళ్ళు? వాళ్ళు ఎప్పుడు కూడా అటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎటువంటి వాతావరణాన్ని? కృష్ణ సంబంధమైన వాతావరణాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు. అంబరీష్ మహారాజు రాజు కాబట్టి రాజ్యంలో కూడా అటువంటి ఏర్పాట్లే చేశారు. ఇప్పుడు మీ ఇంటి వరకు నువ్వు చేసుకోవచ్చు, ఆయన రాజ్యం ఆయన చేతిలో ఉంది కాబట్టి, రాజ్య విషయాలు ఆయన చూడాలి కాబట్టి రాజ్యంలో కూడా అటువంటి ఏర్పాట్లే చేశారు. కృష్ణ సంబంధ వాతావరణం ఉన్న ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనకు రాజ్యం లేదు, ఇల్లు ఉంది, ఇంట్లో అటువంటి వాతావరణం ఏర్పరచుకోవాలి. అప్పుడేమవుతుంది, నువ్వు వ్యవహరించే వాళ్ళు ఎవరుంటారు నీ చుట్టూ? ఇప్పుడు అంబరీష్ మహారాజే తీసుకో, ఆయన ఏదైనా శాసనం చేయాలి చేస్తున్నాడు, ఏదో కూర్చొని మంత్రిమండలిలో, ఎవరి కోసం? ప్రజల పరిపాలన కోసం. ఆ ప్రజలే భక్తులైనప్పుడు వాళ్ళ కోసం ఏదైనా చేస్తున్నాడంటే ఏమవుతుంది అది? ఆ విధంగా ఆయన మలుచుకున్నాడు ఆయన రాజ్యాన్ని. కాబట్టి ఆయన నోట్లోంచి వచ్చేది ప్రతిదీ కూడా అపవిత్రమైంది ఏం కాదు. ఆయన మంత్రిమండలి సమావేశాలు నిర్వహించాడు, చట్టాలు చేశాడు, అమలు జరుగుతున్నా లేదా అన్నీ చూశాడు. అయితే ఆ వాతావరణం ఏర్పరచుకున్నాడు. అలాగే శ్రీల భక్తి నటాకర్ ఏం చెప్తున్నారు, గృహస్థాశ్రమంలో అటువంటి వాతావరణం ఏర్పరచుకోవాలి. అటువంటి అప్పుడు నువ్వేం మాట్లాడినా ఏం చేసినా కూడా, ఇప్పుడు నీ కుటుంబ సభ్యులతో వ్యవహరించాలి, పిల్లలను పోషించే విషయం వస్తుంది, ఆ పిల్లలు కూడా భక్తులే అనుకో, ఆ పిల్లల శరీరాల కోసం ఏదైతే నువ్వు ప్రసాదం కోసం వస్త్రాల కోసం ఏర్పాటు ఆలోచిస్తున్నావు, అదేమవుతుంది? కృష్ణ సంబంధం, విష్ణు సంబంధం అవుతుంది. ఇలా ఏర్పాటు చేసుకోవాలి అని వచ్చాంసి వైకుంఠ గుణాను వర్ణన. సో ఇక్కడ ప్రజల్ప పాజిటివ్, నెగిటివ్ ఏంటి? కృష్ణుని అసంతృప్తికి గురి చేసేది ప్రజలు ఒకటి ఉంది, సంతృప్తికి గురి చేసేది ఒకటి. ఇది గృహస్థగా వాతావరణాన్ని మలుచుకోవాలి. ఇంకా త్యాగి, అది సన్యాసి, బ్రహ్మచారి అంటే అటువంటి వాతావరణంలోనే ఉంటాడు, ఉండాలి కూడా, లేకుంటే కాషాయ వస్త్రాలు వేసుకొని ఉపయోగం లేదు, బయట తిరుగుతూ ఒంటరిగా. తర్వాత నెగిటివ్ ప్రజల ఒకటి ఉంది, అది కృష్ణుని అసంతృప్తికి గురి చేసేది. ఆత్మకు అనవసరమైంది నెగిటివ్ ప్రజల్ప అన్నమాట. ఈ నెగిటివ్ ప్రజల్ప వల్లనే మనం ఇక్కడ ఇచ్చింది అది, భక్తి నాశనం అవుతుందంటే ఏ ప్రజల్ప, పాజిటివా నెగిటివా? నెగిటివ్ ప్రజల్ప వల్ల భక్తి దెబ్బతింటుంది. ఇది శ్రీ భక్తినాథ్ ఠాకూర్ ఇచ్చిన వివరణలో చాలా ఇచ్చారు వివరణ. నలుగురు భక్తులు కలిసినప్పుడు ఏమవుతుంది? ఏదో ఒకటి ఊరికి ఉంటారా, మాట్లాడే శక్తి ఉందంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అక్కడ అత్యంత జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. భక్తులలో కూడా అది తర్వాత సాంగత్యం గురించి వస్తుంది దీంట్లోనే. ప్రజల్ప నియమాగ్రహ జనసంఘ సాంగత్యం గురించి వస్తుంది. భక్తుల సాంగత్యంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని వెరైటీస్ ఆఫ్ భక్తులు ఉంటారని చెప్పారు శ్రీ భక్తినాథ్ ఠాకూర్. ప్రభుపాల వారు ఇచ్చారు మనకు అన్ని చోట్ల. దాన్ని ఇప్పుడు దీంట్లో కొంచెం తీసుకొని వస్తే, ఈ ప్రజల్పలో ఎటువంటి మాటలు మాట్లాడే వాళ్ళ సాంగత్యం తీసుకోవాలి మనం. భక్తుల్లో కూడా రెండు రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది కేవలం కృష్ణుడి సంతృప్తి కొరకు మాత్రమే మాట్లాడతారు. నలుగురు కలిసినప్పటికీ కూడా వేరే విషయాలు వస్తే మౌనం అయిపోతారు, దూరం అయిపోతారు అక్కడి నుంచి. ఎందుకు? వాళ్ళు చాలా సావధానంగా ఉంటారు. నా భక్తి పాడవుతుంది నెగటివ్ ప్రజలపై ఏదన్నా వింటే అని. మనకి హరిభక్తిలో బాగా ముందుకు ఎదగాలంటే శ్రీ భక్తినాథ్ ఠాకూర్ ఏం చెప్పారంటే, అక్కడ ప్రతి భక్తుడు ప్రమాణం చేసుకోవాలంట. ఏమని? సాధు నింద నేను చెయ్యను అని, ఈ నా జీవితంలో నేను సాధువును నిందించను అనేటువంటి ప్రమాణం చేసుకోవాలండి ఎవరికి వాళ్ళు. దానికి కొటేషన్ ఇచ్చి పెట్టారు. కొటేషన్ అంటే దానికి ఒక స్పెషల్ లైన్గా పెట్టారు. మనం చూడండి, 10 అపరాధాలు ఉన్నాయి కదా, నామాపరాధాలు. నామాపరాధాల్లో మొట్టమొదటి అపరాధం ఏంటి? సాధు నింద. ఒక ముక్కలో చెప్పాలంటే, మరి సాధు అంటే ఎవరు? కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? అపిచే సుదురాచారో భజతే మాం అనన్య భక్ సాధురేవ సమంతవ్య భజతే మాం అనన్య. ఆయనకి వేరే ఏం లేదు నా గురించే. అయితే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు అడపాదడప. ఎందుకు? గతంలో ఉన్నటువంటి అలవాట్ల వల్ల. కావాలని చేస్తే కాదు, అక్కడ కృష్ణుడు కావాలని చేస్తే కృష్ణుడు అంగీకరించాడు. గతంలో ఉన్నటువంటి అలవాట్ల వల్ల. ఉదాహరణకి మొదటి శ్లోకం ఏంటి? నాలుక వేగం సిగరెట్ తాగి అలవాటుని తీసుకోనికి రాకముందు ఆరంభంలో ఏదో కొన్ని రోజులు బాగా భక్తి చేశారు, మళ్ళీ ఏదో వాతావరణంలో కలుషితమైన వాతావరణంలో వెళ్ళి మళ్ళీ సిగరెట్ 2 సార్లు పీల్చాడు. అయ్యయ్యో పొరపాటు అయిపోయింది, చేయకూడదే అని మళ్ళీ సీరియస్గా భక్తి కంటిన్యూ చేశాడు. ఆయన సాధువే. ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడే సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మనము, నువ్వు సిగరెట్ తాగి వచ్చావా, 2 సార్లు 2 దమ్ములు పీల్చావా నువ్వు, అంటే అయిపోయింది, నువ్వు కృష్ణుడిని ధిక్కరిస్తున్నావు. కృష్ణుడు సర్టిఫికేట్ ఇచ్చేశాడు. పొరపాటున చేసి ఇచ్చింది తీస్తూ బాధపడుతూ ఉన్న వ్యక్తి మళ్ళీ నా సేవ నీకు అనన్య భజతే మాం అనన్య. అన్యం లేదు ఆయనకి, ఇతరం లేదు, తనకంటూ ఏం లేదు. అటువంటి వ్యక్తి నువ్వు అంటున్నావా? అందుగురించి నామాపరాధాల్లో మొట్టమొదటిది ఏమి ఇచ్చారు? సాధు నింద, సతాం నింద అంటారు దాన్ని. ప్రచారం చేస్తున్న భక్తులు అనే కాదు, అక్కడ సాధు, ప్రతి సాధువు ప్రచారం చేస్తున్నవాడే. తిలకం పెట్టుకొని వెళ్ళావు నిన్న చూసామంటారు, హరే కృష్ణ అంటారు, ప్రచారమో కాదా అది? చేతుల్లో జపసంచి పట్టుకున్నావు, ఏమంటారు? హరే కృష్ణనే అంటారు. భగవద్గీత చూశారు, ప్రభుపాద భగవద్గీత, నువ్వు హరే కృష్ణ అంటారు. సాధువే సాధు ప్రచారం అంటే నువ్వు ఖచ్చితంగా 10 మందికి చెప్తూ ఉంటేనే సాధు అని కాదు. నిన్ను చూసి 10 మంది నోట్లో కానీ మనసులో కానీ వచ్చిందంటే సాధు. ఇప్పుడు మొన్న అశోక్ వెళ్ళాడు బ్యాటరీ కొనడానికి, తిలకం లేదు, ప్యాంటు షర్ట్లో వెళ్ళాడు. వాళ్ళు చూసి వరే కృష్ణ అన్న, అవును ఎట్లా గుర్తుపట్టావు అంటే ఈ ముఖంలో లైట్ ఉంది అని. ఇప్పుడు అబ్బాయి సాధువా కాదా? ప్యాంటు షర్ట్లో ఉన్నాడు, కంటిమాల కనపడదు, తిలకం లేదు, ఏదో పోయిండొచ్చు, చెదిరిపోయిండొచ్చు చెమటకు దానికి. ఇప్పుడు అబ్బాయి సాధువా కాదా? అది కృష్ణుడు చెప్పేది. ఒకవేళ అబ్బాయి పొరపాటు, ఉదాహరణ చెప్తున్నా, అలాంటి భక్తులు ఏదైనా పొరపాటు చేస్తే కూడా సాధురేవ సమంతవ్య, కాబట్టి సాధు నింద చేయకూడదు. ఇది నెగటివ్ ప్రజల్పలో అత్యంత ప్రమాదకరమైన ప్రజల్ప అని చెప్పారు. కృష్ణుడు మొట్టమొదట దాన్ని సీరియస్గా తీసుకొని అసంతృప్తికి గురవుతాడండి. ఎందుకు, ఎన్నో కోట్ల జన్మల తర్వాత నా దగ్గరికి నా బిడ్డ వస్తున్నాడు, ఏదో అడపాదు తప్పటడుగులు వేస్తూ ఏదో ఒకటి రెండు అడుగులు కింద మీద పడుతున్నాడు, ఎన్నో కోట్ల జన్మల తర్వాత వచ్చి నా బిడ్డని వీళ్ళు దూరం నా బిడ్డని నిందిస్తున్నారే. ఇప్పుడు మీ బిడ్డ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, చాలా 10 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాడు. అయితే 10 సంవత్సరాలు ఇంటి బయట ఉన్నప్పుడు ఏవో కొన్ని చెడలవాట్లు ఉన్నాయి, అడపాది అడపా ఇంటి దగ్గర కూడా అవి చేస్తున్నాడు, చుట్టుపక్కల వాళ్ళు నీ కొడుకు నిందిస్తున్నారు, నీకేమనిపిస్తుంది? వాస్తవమే నీ కొడుకు మందు తాగుతున్నాడు అప్పుడప్పుడు, ఇంకా అలవాట్లు సిగరెట్ తాగుతున్నాడు 10 సంవత్సరాల్లో నేర్చుకున్న అలవాట్లు, అయితే నువ్వు చెప్పిన మాట విని ప్రయత్నం చేస్తున్నాడు, అమ్మ చెప్పింది కాబట్టి నేను తగ్గించుకుంటున్నాను అని 10 సిగరెట్లు తాగేవాడు ఒకటో రెండో తాగుతున్నాడు, నీకు మనసులో ఎలా ఉంటుంది? ఇది కూడా పోతుందిలే నా కొడుక్కి అని సంతృప్తిగా ఉంటుందా ఉండదా? అది పక్కింటి వాడు ఇంకా సిగరెట్లు తాగుతున్నాడు ఇంకా అది ఇదని నీకు బాధ కలుగుతుందా లేదా? కలుగుతుంది. అది కృష్ణుడు ఎన్నో కోట్ల జన్మల తర్వాత జీవాత్మ నా దగ్గరకు వచ్చింది, నా బిడ్డ నా దగ్గరకు వస్తే నిందిస్తున్నారే. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అందుగురించి అంటే మనందరం నేర్చుకోమని రాశారు. ఇప్పుడు శ్రీ భక్తినాథ్ ఠాకూర్ నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, నాకు ఉన్నాయని కాదా లక్షణాలు. చెప్పడం వల్ల ఏమవుతుందంటే, అరే ఇంతమంది ముందర చెప్పామే, మనకు సిగ్గు మోమాటం ఏమన్నా ఉండాలి, మనం ఆచరించాలనేది ఒకటి కలుగుతుంది అనమాట. అంటే నా వరకు నేను చెప్పేది ఇవన్నీ ఇంతవరకు మీకు చెప్పినవి నాలో ఉన్నాయని కాదు, చర్చించే ఒక అవకాశం మీరు ఇచ్చారు, ఇవ్వడం వల్ల నాకు మనసులో క్రమక్రమంగా పడుతూ ఉంటుంది, నేను కూడా ఇవి చేయాలి, నేను ఊరికి చెప్తున్నానే మాట్లాడుతున్నానే చేయాలి అనే పడుతుంది. అంటే పవిత్రమయ్యేటువంటి అవకాశం నాకు ఇచ్చారు మీరు. అంతేగాని నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నానని చెప్పి నాకున్నాయి నేను గొప్ప ఏం కాదు, నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. మీలాంటి వాళ్ళు ఆశీర్వదిస్తే నేను కూడా ఇదే జన్మలో భగవంతుడి సేవలో పూర్తిగా నిమగ్నం అవుతాను. అయితే తిగుళ్ళలో ఉన్నాం కాబట్టి పూర్తి కాలం ఇది ఎటువంటి కొంచెం చదవటము, వివరించుకోవడం, చర్చించుకోవడం, స్మరించుకోవడం, నలుగురు చెప్పడం, అదొక సేవ కింద చెప్తున్నాను అంతే. నాకేం వచ్చానేం కాదు ఇవి, కాబట్టి మీరు ఏమనుకోవద్దు దయచేసి. ఈయన ఇన్ని చెప్తున్నాడే అది చేశాడు ఇది చేశాడని మాత్రం, అందుగురించి కింద కూర్చునేది చెప్పాను కదా. వాస్తవంగా భగవద్గీత భాగవతం చెప్పేటప్పుడు వ్యాసాసనం మీద కూర్చోవాలి, నాకు ఎటువంటి అర్హత లేదు, నాకు తెలుసు వాస్తవం నా జీవితం, అందుగురించి కింద కూర్చునేది. ఈ పీట లేకముందు కూడా కింద కూర్చునేది, కాకపోతే భక్తులు చెప్పారు కనీసం ముఖమన్నా కనిపిస్తే బాగుంటుంది వినేవాళ్ళకు అని, అందుగురించి సరే ఒక కొంచెం ఎత్తు ఉండేది అని పెట్టుకుందాం అనమాట. సరే ఇక్కడ ఏమి ప్రజల్ప గురించి వచ్చింది. సో కృష్ణుడు కూడా భాగవతం 11వ స్కందంలో 28వ స్కందం 28 రెండో శ్లోకం వీలైతే చదవండి, 11, 28, 2 కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్న దాంట్లో. ఇతరులను పొగడము నిందించడము రెండు ప్రమాదకరమే అని చెప్పాడు అక్కడ. ఇతరులను పొగడడం అంటే భౌతికమైన గుణాలు పొగడడం. ఏమవుతుంది, ఒకరోజు నీకు కూడా భౌతికంగా అలా తయారు కావాలనిపిస్తుంది. అదే సమయంలో ఏం రాశాడు, ఏం చెప్పాడు కృష్ణుడు, ఇతరులను విమర్శించడం కూడా నీకు ప్రమాదకరమే అని రాశాడు. రెండు, ఇది మనకు వైష్ణవ టికెట్లో వస్తుంది స్పష్టంగా. ఇది ఒక పెద్ద సొసైటీ మనం ఉన్నది, ఏది ఇస్కాన్ పెద్ద సమాజం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వస్తారు ఇక్కడికి? పుట్టుకతోనే జపమాల పట్టుకొని వస్తారా? పుట్టుకతోనే కంటిమాల, భక్తి సిద్ధాంత మహారాజులాగా ఈ యజ్ఞోపవీతం గుర్తు లోక్నాథ్ మహారాజు లాగా యజ్ఞోపవీతం గుర్తుపెట్టుకొని జన్మిస్తారా? లేదు. భక్తిచారి మహారాజు కూడా ఉండిందని చెప్పారు. అలా అలవగారు చెప్పారు, జన్మించినప్పుడు గుర్తు ఉండింది, యజ్ఞోపవీతం గుర్తు ఉండిందని. ఇవి అలా జన్మిస్తామా మనం? కాదు, రకరకాల దిగజారిపోయిన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం మనం. వచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాము, ప్రయత్నం చేస్తూ చేస్తున్నప్పుడు కూడా గతంలో ఉన్నవి కొన్నిసార్లు పొడసూపుతుంటాయి. మరి ఏం చేయాలి? దానికి వైష్ణవ సదాచారం అనేది ఒకటి పెట్టారు. ఎవరు కరెక్షన్ చేయొచ్చు, ఎవరు ఆ పాయింట్ తీయొచ్చు, ఎవరు లేవనెత్తకూడదు, లేవనెత్తాలంటే ఎవరి దగ్గర లేవనెత్తాలి, లేవనెత్తేటప్పుడు ఎలాంటి యాటిట్యూడ్, ఏమంటారు, ఎలాంటి మనోభావంతో దాన్ని బయటకు తీయాలి, ఇటువంటివి వైష్ణవ సదాచారం అని ఒకటి ఇచ్చారు. దాన్ని అనుసరించినప్పుడు ఏమవుతుంది, ఈ మొదటి అపరాధము జరగదు. అందుకని వైష్ణవ సదాచారం అంటే మంచి నడవడిక. చెడు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి ఏదో ఒక పొరపాటు చేస్తూ ఉంటారు భక్తులు. దాన్ని సంస్కరించే విధానము, సవరించే విధానము, హృదయ పరివర్తన తీసుకొచ్చే విధానము ఒకటి ఉంటుంది, అది వైష్ణవ సదాచారం అనేది ఉంటుంది. అంటే సొసైటీలో ఉన్నాం కదా, ఎవరు పడితే వాళ్ళు వేలెత్తి చూపించకూడదు అన్నమాట, అది దీని అర్థం. మనకు అధికారం ఎంతవరకు ఉంది, వాళ్ళ మీద ఎంతవరకు అజమాయిషి చేయొచ్చు చేయకూడదు అనేది మన పరిమితి తెలుసుకొని ఉండాలి. ఏదైనా జరుగుతూ ఉంది అంటే అది ఎవరు చూసుకుంటారు? గురు గౌరంగ. గురు గౌరంగ నిర్దేశం నాకేమొచ్చిందో అది చేస్తాను. ఏదో జరుగుతూ ఉంది, ఒకవేళ అత్యంత ప్రమాదకరమైనది జరుగుతూ ఉందంటే గురు గౌరంగ నిర్దేశంలో ఎవరైతే ఉన్నారో అథారిటీ వాళ్ళకి వెళ్ళి చెప్తాను. అప్పుడు సాధనింద కాదు అది. వివరణ, ఎందుకు ఇస్కాన్కి ఇలా ప్రచారంకి ఆటంకం జరిగే అవకాశం ఉంది అని చెప్పడం సాధనింద కాదు, అది మొదటి అపరాధం కిందకి రాదు. ఒకవేళ నీకై నువ్వే కరెక్షన్ చేయడానికి చూసావు, నీకు అధికారం లేనప్పటికీ, అథారిటీ లేనప్పటికీ చేయొచ్చు. ఎప్పుడు నీకు ఆ భక్తుడికి చాలా ఫ్రెండ్షిప్ ఉంటే, చాలా క్లోజ్ రిలేషన్, నీ హృదయంలో ఆయనకు స్థానం, ఆయన హృదయంలో నీకు స్థానం ఉన్నప్పుడు చేయొచ్చు. అప్పుడు కూడా వైష్ణవ నింద కాదు. ఇప్పుడు నేను వచ్చాను, పొరపాటు చేశాను, ఏదన్నా నీకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, వచ్చావు ఏ మధురేజ్ ఇట్లా చేసావు తప్పు ఇది ఇది అని, అప్పుడు సాధు నింద కాదు అది. ఎందుకు మన ఇద్దరికి మధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. లేదు, నీకు అథారిటీ ఉంది నా పైన, టెంపుల్ కమాండరు, టెంపుల్ మేనేజరు, నువ్వు సవరించాలి తప్పదు, అటువంటిప్పుడు నువ్వు వచ్చి చెప్పావు, సవరించే సేవలో ఉన్నాను కాబట్టి అని, అది సాధనింద కాదు, నువ్వు నన్ను విమర్శించడం కాదు అది. ఇంకా మూడోది, నాకై నేనే వస్తాను నీ దగ్గరికి, నేను ఈ పొరపాటు చేశాను, అది చేశాను, ఇది చేశానని, నాకు ఏదైనా సూచన ఇవ్వు అని, అప్పుడు నువ్వు కొంచెం మందలించవచ్చు, నన్ను నేను మూడు మూర్ఖుడివి ఎట్లా చేస్తావు నువ్వు ఇది అని. అప్పుడు కూడా సాధనింద కాదు, అది మొదటి అపరాధం కిందకి రాదు. ఎందుకు, నాకై నేనే నీ దగ్గరికి వచ్చాను, నా సమస్య చెప్పుకున్నాను, చెప్పిన తర్వాత నువ్వు రెండు మాటలు మందలిస్తావు, మందలిచ్చి ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చేయి, ఇలా చేయ అని చెప్తావు. కృష్ణుడు అర్జునుని మందలించాడా లేదా? 2:11 అసోచ్యాన్ అనుశోచేస్తాం ప్రజ్ఞవాదాంశ భాషసి. తెలివైన వాళ్ళకి మాట్లాడుతున్నావే నువ్వు, అంటే ఏమి, నువ్వు మూర్ఖుడివి అని. సో ఇది ప్రజల పక్కింద శ్రీ భక్తివినోద్ ఠాకూర్ చాలా వివరణ ఇచ్చారు. ఇది 4 భక్తులు కలిసినప్పుడు వచ్చేటువంటి సమస్య అన్నమాట. ఇది అవగాహన తక్కువగా ఉన్నటువంటి భక్తులు 4 కలిసినప్పుడు వచ్చేటువంటి సర్వసాధారణ సమస్య ఇది. ఇమ్మీడియట్గా రాజకీయాల వైపు, న్యూస్ పేపర్ వైపు, లేకుంటే ఇది బయట విషయాలు ఇవన్నీ, వాటి వైపు వెళ్ళడమా, లేదు గుడి వైపు వచ్చేసరికి గుళ్ళో కానీ, గుడికి వస్తున్న భక్తుల్లో కానీ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగే ఉంటాయి. జరగకుండా ఏముండవు, మనం ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాం చూడండి, వాటి వైపన్నా తీస్తారు. ఇది ఇంత ఎందుకు చెప్తున్నానంటే, ఈ పుస్తకం ఉండేదే మనల్ని అమృతత్వం వైపు నడిపించాలి. మళ్ళీ మరణం వైపు నడిపించేటువంటి విషయాలునే అవి జాగ్రత్త పడండి అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు. కాబట్టి ప్రజల్ప అనేది 4 ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఈ తర్వాత ఈ సాంగత్యం గురించి వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రజల్ప నియమాగ్రహ, ఈ నియమాగ్రహ వదిలేస్తున్నాను. జనసంఘం, జనసంఘం గురించి వర్ణిస్తాము. టైం పది, ఒక పది నిమిషాలు తర్వాత ప్రసాదం అని అది కలపాలంట చూడు ప్రసాదం. సో జనసంఘం అంటే ఏంటి ఇక్కడ చూడండి. ప్రతి పదార్థంలో భౌతిక వ్యక్తుల సాంగత్యం. భౌతిక వ్యక్తులు అంటే ఎవరు? కృష్ణ సంబంధం లేదని ఎలా తెలుస్తుంది? ఆ గుడికి వచ్చినా కూడా కృష్ణ సంబంధం లేని వాళ్ళు ఉండొచ్చు. ఇంద్రియ భోగం వైపు వాళ్ళు మనసు ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ఇంద్రియ భోగం వైపు ఆసక్తి ఉన్న వాళ్ళ సాంగత్యం చేయకూడదు. ఇంద్రియ భోగమే వాళ్ళ 24 గంటల ఆలోచన ఉంటే అటువంటి వ్యక్తితో సాంగత్యం చేస్తే ఆ దోష ప్రభావం నీ మీద పడుతుంది. సంగా సంజాయతే కామ. నువ్వు ఎటువంటి వ్యక్తితో సాంగత్యం చేస్తున్నావో అటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు నీ మీద ప్రభావం చూపించే అవకాశం నిండుగా మెండుగా ఉంది. బంగారు వ్యాపారం చేసే వ్యక్తితో బాగానే స్నేహం చేస్తూ ఉంటే ఆ బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి మెలకువలు అవి లక్షణాలు నాకు వస్తాయా రావా? ఆయనతో రోజు మాట్లాడుతూ చేస్తూ ఆయన దగ్గర కూర్చొని చేస్తూ ఉంటే వస్తాయి. సారాయి తాగేవాడితో కలిసి చేస్తూ చేస్తూ ఉంటే నేనైతే తాగట్లేదు, ఒకరోజు ఏమవుతుంది నేను కూడా. అందుగురించి ఇక్కడ జనసంఘం అనేది ఎలాంటి వాళ్ళతో సాంగత్యం, సాంగత్యం అంటే సహవాసం, ఎలాంటి వాళ్ళతో కలవాలి? ఎవరైతే భౌతికమైన విషయాలు మాట్లాడుతుంటారో అలాంటి వాళ్ళ నుంచి దూరం ఉండాలి. లేదా ఇంద్రియ భోగము నువ్వు చేయడం లేదు, ఇంద్రియ భోగం చేసే వ్యక్తులతో స్నేహం చేస్తున్నావు, అది ప్రమాదకరం. ఇప్పుడు దాన్ని నేనున్నాను, ఇంద్రియ భోగం చేసే వ్యక్తితో స్నేహం చేస్తున్నాను, నాతో కూడా దూరం ఉండాలి నువ్వు. నేను ఇంద్రియ భోగం చేయట్లేదు ప్రస్తుతానికి, కానీ ఎక్కువగా పాపం చేసే వ్యక్తి లేదైతే ఈ విధంగా ఏదో ఈ భక్తికి వ్యతిరేకమైనవి మాట్లాడడం కానీ చేయడం కానీ కార్యకలాపాలు మాటల రూపంలో కార్యం రూపంలో చేస్తూ అటువంటి వ్యక్తితో నేను సహవాసం చేస్తుంటే నువ్వు నా దగ్గరికి వచ్చేదానికి ఆలోచించాలి. మదరేజ్ దగ్గరికి వెళ్ళాలన్నా వద్దా, ఏం చేయాలి, కొంచెం దూరం నుంచి హరే కృష్ణ చెప్పడం మంచిదా ఎట్లా, ఇది జాగ్రత్త పడాలి. మదరేజ్ జపమే చేస్తున్నాడు, అవును చేస్తున్నాడు జపమే, మరి ఎట్లాంటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఏం వింటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఓ డేంజర్ మదరేజ్ దగ్గరికి వెళ్తే. కానీ గౌరవించాలి హరే కృష్ణ. ఇక్కడ సాంగత్యం లేకుండా ఉండలేము, ఒంటరిగా ఉంటామా? ఉండలేము. జీవుడు ఒంటరిగా ఉండలేడు, మరి ముఖ్యంగా మానవ శరీరం వచ్చిన తర్వాత ఒంటరిగా అసలు ఉండలేడు. చుట్టూ ఎవరో ఒకరు కావాలి. ఎవరో ఒకరు ఉన్నప్పుడు ఊరికే ఉంటామా? ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. కాబట్టి ఎలాంటి వాళ్ళంత సాంగత్యం చేయాలి? ఇంద్రియ భోగం ఉన్న చోట ఏమవుతుందంటే అది మానసిక ఇంద్రియ భోగమైనా కావచ్చు. మానసిక ఇంద్రియ భోగం అంటే పేరు, ప్రతిష్ట ఇటువంటివి, ఆదరణ, గౌరవం ఇటువంటి సూక్ష్మంగా వెంటాడుతుంటాయి. అటువంటి వ్యక్తితో కూడా మనం సాంగత్యం చేయకూడదు. సూక్ష్మంగా పైకి నా ఏ పాపాలు చేయట్లేదు కానీ మనస్సులో ఏదైనా ఉందనుకో అతనికి, నాకు నా పేరేంటి, నా ప్రతిష్ట ఏంటి, నా పొజిషన్ ఏంటి, అటువంటి వ్యక్తి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఆయన మనసులో ఉన్నటువంటి పేరు, ప్రతిష్ట ఇటువంటి మన మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అంటే ఆ నెగటివ్ ఎనర్జీ అనేది మన మీద ప్రభావం చూపి, ఇదంతా సాధన స్థితిలో ఉన్న భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా. ఎలాగైతే మొక్క బాగా పెరిగి మాన అయిపోయిన తర్వాత కంచె తీసేస్తారు. ఇప్పుడు గుడి ముందర చెట్టు ఉంది, ఒకప్పుడు అలానే ఉండింది, అది ముందు చిన్న మొక్కగా ఉన్నప్పుడు దాని చుట్టూ కంప వేశారు, ఇప్పుడు ఏం లేదు. అదేవిధంగా మనందరం ఆరంభ స్థితిలో ఉన్నప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి ఈ సూచనలు అన్నమాట. సో చివరిగా ఇది ఒక పాయింట్ చెప్పి ఆపేస్తాను. ఇది సాధ్య సాంగత్యం తీసుకోవాలి తప్పదు. శ్రీ భక్తివినోద్ ఠాకూర్ చాలా సుస్పష్టంగా రాశారు ఏంటంటే, సాధు సాంగత్యంలో కూడా రెండు రకాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి మీరు. సాధు అంటే ఎవరు? భక్తుడు. భక్తుడే ఆయన. ఎలాంటి భక్తుడు? రెండు రకాలు వీళ్ళలో. ఒక్క రకం వచ్చేసి కృష్ణ సంబంధంలో వ్యవహరిస్తుంటారు, ఇంకొక రకము కృష్ణుడు సంతృప్తి కొరకు మాత్రమే వ్యవహరిస్తుంటారు. రెండిలో వ్యత్యాసం ఉంది. కృష్ణ సంబంధంలో వ్యవహరిస్తున్న వ్యక్తి ఇంద్రియ భోగానికి పాల్పడుతుంటాడు, కృష్ణుని పార్ట్నర్గా చేసుకుంటాడు తన ఇంద్రియ భోగంలో. ఉదాహరణకు నాకు స్వీట్ తినాలని ఉంది, ఓకే కృష్ణుడికి నైవేద్యం పెట్టి కూర్చొని ప్లేట్ నిండా స్వీట్ తింటా, కృష్ణుని పార్ట్నర్గా చేసుకున్నా దీంట్లో నేను. ఇదొకటి, నేను భక్తుడినే ఎందుకు నైవేద్యం పెడుతున్నా కాబట్టి, కానీ తింటున్నా ఫుల్గా నాకు ఇష్టం కాబట్టి ఆయనకు పెట్టి తింటున్నా. ఇది కృష్ణ సంబంధంలో వ్యవహరించే భక్తుడిని నేను. ఇంకొక రకం ఏంటి, కృష్ణ సంతృప్తి కొరకే. కృష్ణుడికి ఆ స్వీట్ అంటే ఇష్టం, నేను తినలేకపోవచ్చు ఆయనకు పెడతాను. కృష్ణుడికి ఈ పువ్వులు అంటే ఇష్టం, కృష్ణుడికి ఇది చేస్తే ఇష్టం, అదే చేస్తాను నేను. ఇది కృష్ణుడు సెంటర్ పాయింట్గా ఉండి వ్యవహరించేటువంటి సాధు ఒకరు. కృష్ణుడిని కనెక్ట్ చేసుకొని, ఓకే కృష్ణుడు ఉన్నాడు నాది నాకుంటుంది, కొంచెం కృష్ణుని యాడ్ చేసుకుంటుంది, కలుపుకుంటాను దీంట్లో భాగస్వామిగా. నువ్వు అంతా ప్యూర్ పవిత్రం చేస్తుంది, స్టాంప్ వేసి దీన్ని ప్యూరిఫై, ఈ ఫుడ్ ప్యూర్ అయింది, ఈ ఫుడ్ ప్యూర్ అయింది, ఈ ధనం ప్యూర్ అయింది.